బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. పిల్లరా, ఈ చదవబడినటువంటి భాగంలో ముగ్గురు వ్యక్తులు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులను మనం చూస్తాం. ఒకరెవరంటే, ఆ కాలంలో రాజు అయినటువంటి యరొబాము అనేటటువంటి ఒక అతడు, రెండవ అతను ఎవరంటే యవనస్తుడైనటువంటి ఒక ప్రవక్త, మూడవ వ్యక్తి ఎవరంటే వృద్ధుడైనటువంటి ఒక ప్రవక్త. ఈ యవనస్తుడైనటువంటి ప్రవక్తను గురించి మనము తెలుసుకోవాలంటే దాని కాంటెక్స్ట్, దాని యొక్క సందర్భానుసారముగా ఆ వృద్ధ ప్రవక్త ఒక అతను ఉన్నాడు, తర్వాత రాజు అయినటువంటి యరొబాము కూడా ఉన్నాడు. కాబట్టి వారి యొక్క వృత్తాంతములు కూడా కొంత మనం తెలుసుకుంటేనే గాని ఈ యొక్క సంగతిని మనము సరిగా గ్రహించలేం. యరొబాము అనేటటువంటి అతడు, అనగా యరొబాములు ఇద్దరు ఉన్నారు, మొదటి యరొబాము ఇతడు. ఈ యరొబాము అనేటటువంటి అతడు రాజు అయినటువంటి సొలొమోను దగ్గర ఒక సర్వెంట్ గా, సేవకుడుగా పనిచేసినటువంటి వాడు ఇతడు. ఇతని పని ఏమిటంటే పనులు, ఆ కాలంలో సొలొమోను చాలా పనులు చేస్తుంటుండగా ఆ పనుల మీద సూపర్వైజర్ గా ఉంటూ ఉండేవాడు, అనగా పనులు చేయించేవాడు అన్నమాట, మేస్త్రి గారు అన్నమాట. ఈయన మంచి తెలివితేటలు కలిగినటువంటి వాడు. కొంతమంది మేస్త్రులు అని ఉంటారు కానీ వాళ్ళకి పని తెలియదు, వాళ్ళకి పని తెలియకపోతే ఇక పని వాళ్ళు ఎంత ఆడిస్తారో చెప్పలేను. ఇతడు పని బాగా తెలిసినటువంటి వాడు, అందుచేత ఇతనిని పనులు చేయించేటటువంటి ఒక సూపర్వైజర్ గా పెట్టుకున్నాడట. అతడు మంచి నేర్పరిగా పనిచేస్తూ ఉండేవాడు. కానీ కొంతకాలమునకు అతడే రాజు అయిపోయినాడు. దానికి కారణం ఏంటంటే సొలొమోనును దేవుడు ఎంతో ఆశీర్వదించి తన యొక్క తండ్రి యొక్క సింహాసనమును సొలొమోనుకు అనుగ్రహించిన తర్వాత సొలొమోను చాలా జాగ్రత్తగా జీవించినాడు. ముఖ్యంగా అతడు ఏ చేతులతో దేవునికి ఆలయము కట్టినాడు, ఆ చేతులతోనే అన్య విగ్రహములకు ఆలయములు కట్టినాడు. దైవ గ్రంథంలో మనం చూసేటటువంటిది ఏమిటంటే దేవుడు బహుగా అసహించుకున్నటువంటిది విగ్రహారాధన. జీవమిగినటువంటి దేవుడు, ఆత్మైనటువంటి దేవుని వదిలిపెట్టి వేసి విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు ఆ జనాంగములను చాలా కఠినముగా శిక్షించినాడు. ఆ సమయంలో అహియా అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త, ఓ ఈ సొలొమోను ఇంత పతనము పడిపోయినప్పుడు చూసి చాలా విచారించినాడు. ఆ సమయంలో అహియా అనేటువంటి ప్రవక్త ఈ సొలొమోను యొక్క దాసుడైనటువంటి యరొబామును చూసి అతను కలుసుకుని, ఓ యరొబాము, దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉన్నది, దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దుర్మార్గుడైపోయి విగ్రహారాధికుడైపోవటం వలన అతని యొక్క రాజ్యములు రెండు ముక్కలుగా దేవుడు చేయబోతున్నాడు, 10 గోత్రములు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆ మిగిలినటువంటి 2 గోత్రములు మాత్రమే ఆ సొలొమోను పరిపాలన చేస్తాడు, 10 గోత్రములు నీకు ఇవ్వబోతున్నాడని ఆయన ప్రవచించి అలాగ చెప్పి వెళ్ళిపోయినాడు. సరిగ్గా ఆయన చెప్పినటువంటి ప్రవచన ప్రకారమే ఇతర ప్రవచనం చెప్పాడు. కానీ ప్రవచనం తప్పకుండా నెరవేరుతాయి. కానీ యరొబాము ఏం చేశాడంటే కొంచెం తొందరపడ్డాడు. తొందరపడి ఎప్పుడు సింహాసనం వస్తుందా, ఎప్పుడు సింహాసనం వస్తుందా అని తొందరపడేటప్పటికి సొలొమోను అతన్ని తరివేసినాడు. అప్పుడు యరొబాము అనేటటువంటి వాడు తన దేశమును వదిలిపెట్టేసి ఎక్కడికో ఐగుప్తు దేశమునకు పారిపోయినాడు. చంపేయాలని చూసినాడు యరొబాము, అక్కడ పారిపోయినాడు. పారిపోయి కొంతకాలం అక్కడ ఐగుప్తు రాజు అయినటువంటి శీర్షక అనేటటువంటి రాజు దగ్గర శరణు చొచ్చి కొంతకాలం అక్కడ ఉండి తర్వాత ఎప్పుడుకో మళ్ళీ తన దేశానికి తిరిగి వచ్చినాడు. చరిత్రకారులు ఏం చెప్తారంటే ఇతడు ఐగుప్తు దేశమునకు పారిపోయినందువలన ఆ శీర్షక అనేటటువంటి రాజుకి యూదా రాజు అయినటువంటి సొలొమోను యొక్క సింహాసనం ఎలాంటిదో, అక్కడ ఉండేటటువంటి ఐశ్వర్యం ఎలాంటిదో, ఇదంతా కూడా బహుశా ఇతడు వెళ్ళి చెప్పుకుంటాడు. అందుచేత కొన్ని సంవత్సరముల తర్వాత శీర్షక అనేటటువంటి రాజు యూదా రాజ్యం మీద దండెత్తడానికి తర్వాత వచ్చాడని చెప్తారు. ఎందుకంటే సాధారణంగా శత్రువులు లేచినప్పుడు ఆ శత్రువులు ఏమవుతారంటే ఇంకా శత్రువులు ఉన్నటువంటి వారితో ఏకమైపోతూ ఉంటారు. కాబట్టి ఈ యరొబాము అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు రాజు అయినాడు. అయితే ఐగుప్తులో నుంచి అతడు తిరిగి వచ్చిన తర్వాత అతను చేసినటువంటి కార్యం ఏంటంటే ఐగుప్తు దేశస్తులు ఈ యుద్ధులను పూజ చేస్తూ ఉండేవాడు. ఐగుప్తులో వారి యొక్క దేవతలు ఏంటంటే ఈ ఆవులు, తర్వాత యుద్ధులు, ఆవు తోడలు, వీటిని పూజ చేసేటటువంటి అలవాటు వారి. అందుచేతనే ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన తర్వాత ఇస్రాయేలీయులు అరణ్య మార్గంలో ఉండేటప్పుడు మోషే చేత నడిపించబడేటప్పుడు వారు ఏమన్నారంటే, ఈ మోషే ఏమైనాడు, మోషే మాకు కనబడటం లేదు, కాబట్టి మాకు ఒక దేవతను తయారు చేయమని వాళ్ళు స్త్రీలు ముక్కులు ఉన్నటువంటి, చెవులు ఉన్నటువంటి, మూతులు ఉన్నటువంటి, మెడల్లో ఉన్నటువంటివి అన్ని కూడా తీసిచ్చినప్పుడు అవన్నీ కరగబోసి అహరోను వారికి ఒక దూడను తయారు చేస్తున్నాడు, బంగారు దూడను తయారు చేస్తున్నాడు. కాబట్టి ఈ బంగారు దూడను పూజించడం అనేటటువంటిది ఐగుప్తు దేశస్థులు ఈ దూడలను పూజ చేస్తూ ఉండేవాళ్ళు, దూడలను పూజ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఈ ఇతరు ఏం చేశారంటే, యరొబాము అనేటటువంటి వాడు ఐగుప్తులో కొంతకాలం ఉండేటప్పటికి వాళ్ళ పూజలు, వాళ్ళ పునస్కారాలు, వాళ్ళ యొక్క అభ్యాసములు, వాళ్ళ యొక్క ఆచారములు బహుశా అక్కడ నేర్చుకుని ఉంటాడు. ఈ ఆవు దూడలను పూజ చేయటం, ఎద్దులను పూజ చేయటం మన దేశంలో ఇప్పటికే ఉన్నది. ఆవులను పూజ చేయటం, ఎద్దులను పూజ చేయటం పల్లెటూరులో, పట్టణాల్లో కూడా ఉంటుంది అనుకుంటాను పల్లెటూరు. ఆ పిల్లల్ని కొంచెం నోరు మూసి మూయించేసేలా మాట్లాడుకునేవ్వకూడదు. ఆ ఆవు దూడలను పూజ చేయటం అనేటటువంటిది మన దేశంలో ఇప్పటికే ఉన్నది. కొంతమంది ఈ కుంతీదేవి పండుగ చేసేటప్పుడు నందెమ్మని నందెమ్మను మోసుకుని పోతా ఉంటారు. దాన్ని ఇప్పుడు ఒక ఏదో ఒక రథం లాగా కట్టడం, దాన్ని మోసుకుని వెళ్ళటము, కొంతమంది నెత్తి మీదే మోసుకుని పేట వాడు పెట్టుకోవటం, దాని మీద నెత్తి మీద పెట్టుకోవటం, తర్వాత ఎక్కడికో తీసుకెళ్లిపోవటం, ఉరిశాలలో వదిలేస్తూ ఉంటారు. ఏమిటో ఇది మన దేశంలో ఈ ఆచారం అనేటటువంటిది, ఈ ఆవు అనేటటువంటిది దేవుడని, లేకపోతే ఎద్దు అనేటటువంటిది దేవుడు అనేటటువంటిది మన దేశంలో కూడా ఉన్నది. మన దేశ ప్రజలు చాలా చదువుకున్నటువంటి విద్వాంసులు కూడా కొంతమంది చెప్పేటటువంటిది ఏమిటంటే, ఏం మాట్లాడుతున్నారంటే, మనుషులకు ఆహారం లేకపోతుంటే ఏమంటున్నారంటే, పశువుల ఆహారాన్ని గురించి చాలా ఆలోచన కలిగి ఉంటారు. ఆవులు చచ్చిపోతున్నాయండి, ఆవులు చచ్చిపోతున్నాయండి అంటుంటారు. ఒక్కోసారి నేను బజార్లో ఏమైనా కొనడానికని వెళ్ళినప్పుడు ఆవులు మన బందర్ బజార్లో ఊరికి తిరుగుతూ ఉంటాయి. ఆవులు ఒక్కోసారి మేలకు వచ్చేస్తూ ఉంటాయి. చేపల మార్కెట్లో తిరుగుతూ ఉంటాయి, కూరగాయల మార్కెట్లో తిరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి వెళ్ళిపోయి కూరగాయల మార్కెట్లో తినేస్తూ ఉంటాయి. తినేస్తూ ఉంటే ఓ కొంతమంది బూతులు తిడతా ఉంటారు, కొంతమంది కర్రలు కొడతా ఉంటారు. నేనంటారు, చిన్నయ్య ఆవు గోదేవుడు ఆవుడు ఆవు ఆవును. కొంతమంది ఏం తలస్తూ ఉంటారంటే, ఆవులు దేవుళ్ళని తలంచేటటువంటి స్థితిలో ఉంటారు. ఇదిగో ఈ మనుషుడు కూడా యరొబాము అనేటటువంటి వాడు ఐగుప్తు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో కొంతకాలం జీవించిన తర్వాత, అక్కడి నుంచి దేశానికి తిరిగి వచ్చిన తర్వాత, 10 రాజ్యములు తనకు దేవుడు అనుగ్రహించిన తర్వాత, అతనేం చేసినాడంటే 2 దూడలను, బంగారపు దూడలను తయారు చేయించి వాటిని ఎక్కడ పెట్టాడంటే, బేతేలులో ఒక దూడను, తర్వాత దాను అనేటటువంటి స్థలంలో ఇంకొక దూడను పెట్టి అక్కడ ప్రజలకు ఏం చెప్పాడంటే, వీరంతా యెరూషలేము కలని అవసరం లేదు, మనకు 10 గోత్రముల వారికి మనకు ఒక రాజ్యం ఉన్నది, మనకి నిన్ను నన్ను దేవుడు రాజుగా ఏర్పాటు చేస్తున్నాడు, మనము యూదా దేశంలోను కలని అవసరం లేదు, అక్కడ యెరూషలేములోనికి వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించవలసిన పని లేదు, ఇదిగో మనకు దూడలు ఉన్నాయి, ఈ దూడలను ఆరాధన చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ రెండింటిని ఆ స్థలంలో పెట్టి ఆ విగ్రహారాధన ప్రారంభించాడు. యరొబాము చేసినటువంటి కార్యము మొట్టమొదట బహుశా అతను ఏ ఉద్దేశంతో ప్రారంభించాడంటే, అది అందరూ ఒకవేళ యూదా దేశంలోనికి వెళ్ళిపోయినట్లయితే ఈ మనుషుల యొక్క మనసంతా కూడా ఆ సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము మీద పడిపోద్దేమో, అతని మీదే వారికి ప్రేమ ఎక్కువైపోద్దేమో, ఆ యూదా దేశం మీదే ఉంటుందేమో, వాళ్ళ ఆ యెరూషలేము మీద కూడా మనసంతా ఉంటుందేమో, వాళ్ళ మనసును యెరూషలేము మీద లాగివేయ నిమిత్తమై ప్రత్యేకముగా ఈ దూడలను ఇలాగా ఏర్పాటు చేసినాడు. కొంతమంది పిల్లారా అలాగే చేస్తూ ఉంటారు. కొంతమంది ఎవరి మనసన ఏదో ఒక రీతిలో వెళ్ళిపోతూ ఉంటే ఆ మనసును తప్పించేయడానికి, ఆ మనసును లాగివేయడానికి కొన్ని కుతంత్రమైనటువంటి వాటిని చేస్తూ ఉంటారు. మన దేశంలో కొంతమంది స్త్రీలు పురుషులేమైనా ఒక మార్గంలో వెళ్ళిపోతుంటే కొంతమంది మందులు పెట్టేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మందులు పెట్టడంలో ఇంకా అలా కాదు, కొంతమంది పాపములో జీవించుతూ ఆ మనుషుని యొక్క హృదయం వేరొక రీతిగా వెళ్లకుండా నిమిత్తమై ఆ మనుషుల్ని వశపరచుకోవడానికి మందులు పెట్టేటటువంటి మనుషులు కూడా ఉంటారు. చాలా భయంకరమైన సంగతి. ఈ మనుషుడు కూడా ఎలా చేసినాడు, యరొబాము అనేటటువంటి వాడు దేశంలోనికి అంతకు మునుపు విగ్రహారాధనటువంటి దేశంలోనికి విగ్రహారాధన తీసుకుని వచ్చి పెట్టి దూడలను తయారు చేయించి అక్కడ పెద్ద ఉత్సవములు జరిపిస్తూ ఉండేవాడు. అక్కడ యెరూషలేములో పండుగ జరిగేటప్పుడు ఇక్కడ పండుగలు చేస్తూ ఉండేవాడు. అక్కడ ఏదైనా తీర్థం జరుగుతుంటే ఇక్కడ తీర్థం జరిపిస్తూ ఉండేవాడు. సరిగ్గా అలాగే ఇమిటేషను ఇక్కడ ఈ దూడల ఆరాధన ప్రారంభిస్తూ ఉండేవాడు. ఓ అతడు చేసినటువంటి ఆ కార్యము, ఆ యెరూబాము ఆ విగ్రహారాధన దేశంలో ప్రవేశించిన తర్వాత ఓ ఎన్నో తరములకు కూడా ఆ విగ్రహారాధన వారి యొక్క వారి జీవితంలో నుంచి పోవడం చాలా కష్టమైపోయింది. అందుకనే తర్వాత వచ్చినటువంటి దేవుని ప్రవక్తలు సబ్బైల గ్రంథంలో మనం చూస్తాము, యరొబాము యరొబాము చేసినట్లుగా అంటాడు. యరొబాము అనేటటువంటి వాడు బహు దుర్మార్గుడైనటువంటి వాడు. దేవుడు చిన్న స్థితిలో నుంచి అతను పైకి లేపిన తర్వాత ఏమి కృతజ్ఞత అనేటటువంటిది లేకుండా విగ్రహారాధికుడైపోయి అతను ఏదో ఒక కార్యము చేసినందువలన ఎంతమంది చెడిపోతున్నారో గ్రహించకుండా ఎన్నో అనేక మంది తన తర్వాత ఎన్నో జనరేషన్స్ పాడైపోయేటట్లుగా అతను ఆ విగ్రహారాధన ప్రవేశపెట్టినాడు. పిల్లరా, పెద్దలమైనటువంటి మనము ఒకవేళ కొన్ని కార్యములను ఏదో ఒక ఉద్దేశంతో మనం ప్రారంభించితే ప్రారంభించవచ్చును, కానీ దాని తర్వాత యవనస్తులైనటువంటి వారు ఎంతమంది పాడైపోతారో మనం గ్రహించాలి, ఎంతమంది పాడైపోతారో గ్రహించాలి. కొంతమంది పెద్దలైనటువంటి వారు ఏమి అనాలోచన ఆలోచన లేకుండా కొన్ని కార్యములు చేస్తూ ఉంటారు, మంచి ఉద్దేశంతోనే చేస్తూ ఉంటారు, కానీ ఆ మంచి ఉద్దేశంతో చేసేటటువంటివి అనేక మంది యవనస్తులు చెడిపోవడానికి కారణమవుతూ ఉంటుంది. సరే, యరొబాము అనేటటువంటి వాడు ఇలాంటి కార్యములతో దేశమును నింపివేసేటటువంటి సమయంలో ఒక యవనస్తుడైనటువంటి ఒక ప్రవక్తను దేవుడు యూదా దేశము నుంచి పంపించినాడు. అతనికి ఆ ప్రవక్త యొక్క పేరేమిటో రాయబడి ఉండలేదు. ఆ ప్రవక్త పేరు లేదు, ఊరు లేదు, ఎక్కడి నుంచి వచ్చాడు. ఏమన్నదంటే యూదా దేశము నుండి ఒక ప్రవక్త వచ్చినాడు, దేవుని యొక్క సెలవు చేత అక్కడికి వెళ్ళినాడు. దేవుని యొక్క ప్రవక్తలైనటువంటి వారు కొంతమంది నిజమైనటువంటి ప్రవక్తలైనటువంటి వారు, వారు ఏ ఊరుకు చెందినటువంటి వారు, వారి పేరేంటో, వారి ఊరేంటో, వారి టైటిల్స్ ఏమిటో, వారి డిగ్రీలు ఏమిటో అవి పెద్ద ప్రాముఖ్యమైనటువంటివి కావు. మనం ఒక రకంగా ఇతను తలంచవాలంటే హి వాజ్ అన్ అన్నోన్ ప్రాఫెట్ బట్ మైటిలీ యూజ్డ్ ఆఫ్ గాడ్. అతనికి పేరు లేదు, పేరు లేనటువంటి ఒక ప్రవక్త యూదా దేశము నుండి బయలుదేరి అక్కడికి వస్తున్నాడు, దేవుని యొక్క సెలవు ప్రకారం అక్కడికి వెళ్తున్నాడు. కొంతమంది ఆథర్స్ రాసినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, చాలా బాగుంటాయి ఆ పుస్తకాలు. అన్నోన్ క్రిస్టియన్ అని, ఆయన ఎవరో మనకు తెలియదు, అన్నోన్ క్రిస్టియన్ అని కొంతమంది రాసినటువంటి పుస్తకాలు నేను చదివినాను. కొన్ని పీసెస్ కొన్ని ట్రాక్స్ చదివినాను. అన్నోన్ క్రిస్టియన్ అని ఉంటుంది, అడుగున ఎవరంటే రాసింది అన్నోన్ క్రిస్టియన్ అని ఉంటుంది. అనగా ఎవరో ఆ క్రైస్తవుడు ఎవరో, రాసినటువంటి వాడు ఎవరో తెలియదు. దేవుని బిడ్డలైనటువంటి వారు, నిజమైనటువంటి ప్రవక్తలైనటువంటి వారు, వారు పేరు కాదు ముఖ్యమైనటువంటిది, వారికి ఉండేటటువంటి డిగ్రీలు కావు ముఖ్యమైనటువంటివి, వారికి ఉండేటటువంటి వంశము, వారికి ఉండేటటువంటి లోక సంబంధమైనటువంటి కావు ముఖ్యమైనటువంటి. దేవుని యొక్క సెలవు చొప్పున అక్కడికి వచ్చినాడు. వచ్చి యవనస్తుడైనటువంటి ఒక ప్రవక్త ఆ సమయమందు యరొబాము అనేటటువంటి వాడు కొన్ని బలిపీఠములు కట్టి ఆ బలిపీఠముల మీద ధూపం వేస్తున్నాడు. ఈ దూడలకు ధూపం వేస్తున్న సమయంలో ఈ యవనస్తుడి నుండి ప్రవక్త ఆ స్థలంలోనికి వచ్చి అక్కడ అతనితో మాట్లాడుతున్నాడు. ఏమంటే మాట్లాడుతున్నాడంటే, బలిపీఠమా బలిపీఠమా, ఈ బలిపీఠం మీద ఈ బుగ్గి వేసేటటువంటి వారిని, ఈ బలిపీఠం మీద అర్పణ వేసేటటువంటి వారిని తర్వాత రాబోవు దినములలో ఒక రాజు పుట్టబోతున్నాడు. దావీదు వంశంలో యోషి అనేటటువంటి ఒక రాజు పుట్టబోతున్నాడు. యోషి అనేటటువంటి వాడు తర్వాత కొన్ని వందల సంవత్సరములకు తర్వాత పుట్టినాడు. అతను ఎలాంటి వాడంటే బహునీతి మంతుడైనటువంటి వాడు, బహు దేవుని కొరకు రోషము కలిగినటువంటి వాడు, బహు యథార్థపరుడైనటువంటి వాడు, దేవుని యొక్క జీవం కలిగినటువంటి వాడు. యోషి అనేటువంటి ఒక రాజు పుట్టబోతున్నాడు. అతను ఏం చేయబోతున్నాడు తెలిసిన, ఈ బలిపీఠం మీద ధూపం వేసినటువంటి వారి యొక్క శల్యములను ఈ ధూపం మీదనే ఆయన కాల్చి వేస్తాడు, బుగ్గిలాగా కాల్చి వేస్తాడు. ఈ బలిపీఠము పతనైపోతుంది, ఈ బలిపీఠం మీద ఈ ధూపం అంతా కూడా ఒలికిపోతుంది, అది దానికి నెరవేరేటువంటి సూచన అని దేవుని యొక్క ప్రవక్త ఆ బలిపీఠముతో మాట్లాడుతున్నాడు. రాజుతో కాదు, అక్కడే నిలబడినాడు, ఎదురుగా నిలబడినాడు, ధూపం వేయడానికి ఆ స్థలంలోకి వచ్చినాడు. ఓ ప్రిలారా, ఆ యవనస్తుడు అయినటువంటి ప్రవక్త విషయం ఆలోచన చేస్తుంటే ఎక్కడో దూరం నుండి వచ్చినటువంటి ఆ ప్రవక్త ఎంత ధైర్యముగా ఆ యొక్క దేవుని యొక్క ఆ రాజుతో మాట్లాడుతున్నాడో తెలిసిన, ఎంత ధైర్యముగా మాట్లాడుతున్నాడో తెలిసిన. ప్రవక్తలైనటువంటి వారు ఎలా ఉంటారో తెలిసిన, ధైర్యముగా దేవుని యొక్క విషయములను అక్కడేమైనా లోటుపాట్లుంటే చాలా ఖండించేటువంటి రీతిగా ప్రవక్తలు ఉంటారు, నిజమైనటువంటి ప్రవక్తలు. అబద్ధికులైనటువంటి ప్రవక్తలు ఎలాగుంటారంటే వారు మొరగనేటువంటి కుక్కల్లాగుంటారు వాళ్ళు. ఒకసారి కుక్కలట ఒక అతను చెప్పాడు కొంతకాలం క్రితం, ఈ దొంగళ్ళు ఇంట్లో ఏమైనా దొంగతనాన్ని చేయడానికి వచ్చినప్పుడు కుక్కలు ఏమైనా మొరుగుతూ ఉంటే ఏం చేస్తారంట, ఒక అంత సేవన ఒకట ఒక బెల్లపు గడ్డ తీసుకుంటారట. ఆ బెల్లపు గడ్డ అలా విసిరేస్తారట. ఆ బెల్లపు గడ్డ విసిరేసేటప్పటికి ఆ బెల్లపు గడ్డ చూసేటప్పటికి అది నోట కరిచేసుకుని ఇక మళ్ళీ మాట్లాడదట, ఆ పాటి మెదలకుండా అలా కూరుకుంటుందంట కుక్క. ఆ తర్వాత ఆ దొంగలు వెళ్ళి లోపలికి వెళ్లి దొంగతనం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క ప్రవక్తలు అలాగుండరు, మురిగేటటువంటి కుక్కలలాగా ఉంటారు. ఈ యవనస్తుడైన ప్రవక్త, పరదేశం నుంచి వచ్చిన ప్రవక్త, యవనస్తుడైనటువంటి వాడు రాజు ఎదురుగా నిలబడి ధూపం వేస్తుండగా రాజుతో మాట్లాడుతున్నాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. ఓ బలిపీఠమా, బలిపీఠమా, నీవు పతలైపోతావు బలిపీఠమా, ఈ బలిపీఠం మీద అర్పించినటువంటి వారి యొక్క యాజకుల యొక్క శల్యములను ఇంకొక తర్వాత ఒక రాజు రాబోతున్నాడు యోషీయా, వారి యొక్క శల్యములను ఈ బలిపీఠం మీద కాల్చివేసిన దినములు రాబోతున్నవి అని ధైర్యం గలాగా మాట్లాడుతుంటుండగా ఓ రాజు అయినటువంటి యరొబాము రౌద్రుడైపోయి ఎవరు తెలుసినా ఎదుర్కొండ ఉన్నటువంటి యవనస్తుడిని చూసి వాడిని పట్టుకుండా 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 రాజు అయినంత మాత్రం చేత నీ యొక్క ప్రాణము దేవుని యొక్క వశములో ఉన్నదని తలంచాలి. కొంతమంది ఉద్యోగములు పెద్ద టీంలో ఉన్నటువంటి వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. నీవు దేవుని యొక్క ప్రవక్తను కాదు ఎదిరించేది, దేవుని యొక్క ప్రవక్తను పంపినటువంటి దేవుని ఎదిరిస్తున్నావని గ్రహించాలి, దేవుని ఎదిరిస్తున్నావని గ్రహించాలి. మన మధ్య నేను ఒక స్థలంలో వెళ్ళాను. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఓ దేవుని యొక్క సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. దీని యొక్క అంశం ఏంటో తెలుసుకుంటాను నేను, దీని యొక్క అంశం ఏంటో తెలుసుకుంటాను నేను, వీళ్ళ సంగతి ఏంటో నేను తెలుసుకుంటాను, నేను దాని సంగతి ఏంటో నేను తెలుసుకుంటాను. బహుశా నేను తలస్తో తల బహుశా అతను అనుకుని ఉంటాడు, నేను పెద్ద 800 రూపాయల జీతగాడిని, ఎంఏ చదివినటువంటి వాడిని, ఎంఏ బిఎల్ చదివినటువంటి వాడిని, కాబట్టి నేను ఏమైనా చేయగలను ఒకవేళ తలంచేడేవో నాకు తెలియదు. సోదరులారా, నీవు మనుష్య మాత్రుడు, నీ ఊపిరి నీ ముక్కు రంధ్రములలోనే ఉన్నదని మాత్రమే జ్ఞాపకం ఉంచుకో. దేవుడు తన యొక్క దాసులను ఒక్కొక్కసారి పంపించి నేను హెచ్చరించేటప్పుడు తిరుగుబాటు చేయవద్దు, తిరుగుబాటు చేయవద్దు. ఏమన్నాడు తెలుసినా, వాడిని పట్టుకుండా, వాడిని పట్టుకుండా అని కేకవేస్తున్నాడు. ఇతడు కూడా నిన్న మొన్నటి సర్వెంట్ గా ఉన్నటువంటి వాడు, అక్కడ చిన్న వ్యక్తి పనులు చేయించేటటువంటి మనుషుడు, ఒకసారి దేవుడు కొంచెం పైకెత్తేటప్పటికి అంతా మర్చిపోయినాడు, అంతా మర్చిపోయి ప్రవక్తను ఎదిరించేలాగా మాట్లాడుతున్నాడు. సరే ఆ సమయం మందు పట్టుకోండి, చెయ్యి పట్టుకోండి, ఇతనే చేయిదాడు, రాజే చేయిదాడు. ఆ చెయ్యి తాకినటువంటి చెయ్యి వెంటనే అలాగ ఎండిపోయి, ఆ సమయంలో ఎండిపోయేటటువంటి సమయంలో అప్పుడు గదగద వణికిపోయినాడు. దేవుని యొక్క శక్తి ఏమిటో గ్రహించినాడు. బిడ్డరా, ఓ దేవుని యొక్క బిడ్డలు ఒక్కొక్కసారి వారు పలికినటువంటి మాట రాగా నెరవేరుట, ప్రవక్త యొక్క సూచనలు, ప్రవక్త యొక్క సూచనలు జరగటం చూస్తారు. నిజమైనటువంటి ప్రవక్త చెప్పు, ప్రవక్త మాట్లాడినప్పుడు ప్రవక్త యొక్క సూచనలు కూడా జరుగుతాయి. యేసు ప్రభు చెప్పినాడు, తన యొక్క శిష్యులను పంపించేటప్పుడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సూచక సువార్తను ప్రకటించండి, ఇదిగో మీ ద్వారా ఇలాంటి సూచక్రియలు జరుగుతాయి. అదేమిటంటే రోగులను నానామం పేరట స్వస్థపరుస్తారు, దయ్యములను వెళ్ళగొడతారు, మరణకరమైనటువంటి త్రాగినప్పటికీ మీకు హాని చేయదు, పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, మనుషులను మార్చుతారు అని ఈ సూచక్రియలు మీ వలన జరుగుతాయని ఆ సూచక్రియలు కూడా చెప్పినాడు. ఓ ప్రిలారా, ఈ మనుషుడు తన యొక్క చెయ్యి అలాగ పారలైజ్ అయిపోయిన వెంటనే, అలాగ ఎండిపోయిన వెంటనే ప్రతిమలాడుతున్నాడు, అయ్యా నా కొరకు ప్రార్థన చెయ్యి, అయ్యా నా కొరకు ప్రార్థన చెయ్యి. ఏమి, దూడలను చేసినటువంటి వాడు, దూడలను పూజించినటువంటి వాడు, దూడలకు ఆరాధన చేసినటువంటి వాడు ఆ సమయంలో ఆ దూడలకు ప్రార్థన చేసుకోవచ్చునే, ఎండిలాగైపోయింది నీ దేవుడు కన్నా నా దేవుడు చాలా గొప్పవాడని దూడలకేమన్నా ప్రార్థన చేసుకోవచ్చునే. కానీ ఆ సమయం అందు దేవుని యొక్క శక్తి గ్రహించిన తర్వాత అడుగుతున్నాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయమని. నేనైతే ఏం చేసేవాడో నేను చెప్పలేదు కానీ ప్రవక్త, నేనైతే అంత తొందరగా ప్రార్థన చేసేవాడు కాదు. నేను నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఓ ఆ ప్రవక్త యవనస్తుడి ప్రవక్త దేవుని యొక్క ప్రేమతో కూడా నిండినటువంటి వాడు. ఆ ప్రవక్త ఆ సమయం ఉంది ఆ చెయ్యలాగా ఎండిపోయినప్పుడు, ప్రార్థన చేయమని కోరినప్పుడు తన కొరకు ప్రార్థన వెంటనే చేశాడు. అంత తొందరగా ప్రార్థన చేయటము అంటే దాన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే ఆ ప్రవక్తలో దేవుని యొక్క ప్రేమ కూడా ఉన్నది. కానీ ఆయన ఏం దేని కొరకు పెడుతున్నాడంటే, అయ్యో దేవుడు యెహోవా దేవుడు ఇంత గొప్పవాడా అనేటువంటి సంగతి అతను గుర్తించలేదు. నేను దేవుని ఎదిరిస్తున్నాను అనేటువంటి సంగతి అతను గుర్తించలేదు. దేవుని యొక్క ప్రవక్తను ఎదిరిస్తున్నటువంటి సంగతి తన యొక్క గుర్తించలేదు. తిరుగుమారు చేస్తున్నటువంటి సంగతి తన గుర్తించలేదు. తన హృదయం మారు నిమిత్తము నా కొరకు ప్రార్థన చేయమని తాను అడగడం లేదు. ఏమడుతున్నాడంటే, నా చెయ్యి బాగుపడి నిమిత్తం ప్రార్థన చేయమంటున్నా, చెయ్యి బాగుపడి నిమిత్తం ప్రార్థన చేయ. ప్రార్థన చేశాడు దేవుని యొక్క ప్రవక్త, చెయ్యి బాగుపడినది. కానీ ఆ తర్వాత అంతే, తన కాఠిన్యంలోనే కొనసాగేలాగా వెళ్ళిపోయినా. కొంతమంది పిల్లారా, మనం శరీరరీతిగా కొంతమందికి ప్రార్థన చేసి చేస్తాం, కానీ ఓ శరీరరీతిగా ఈ పై స్వస్థతలు కలిగినటువంటి వాళ్ళు హృదయము మారకపోయినట్లయితే వాళ్ళు మళ్ళీ ఆ పాత స్థితిలోనికి ఎలాగ పెడిపోతారు, మళ్ళీ ఆ పాత స్థితిలోనికి. నేను చాలా మందిని చూశాను ఇలా. కొంతకాలం పోయిన సంవత్సరం లేకపోతే అటుపోయిన సంవత్సరము అవనగట్ట దగ్గర ఒక ఊర్లో పందరాయి చెరువులో కూటమిలో జరుగుతుండగా ఒక అమ్మాయిని ఒక పెద్ద సత్య ఒకటి పట్టుకున్నది, మారి ఎర్ర మారి సత్య ఒకటి పట్టుకుంది. ఆ అమ్మాయిని అక్కడ తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఓ ఆ దయ్యం ఆ పిల్లలో నుంచి వల్లిపుతో పారిపోయినది. అయ్యో ఆ పిల్లని ఎంత తొందర చేసిందో, ఎన్ని సంవత్సరాలు తొందర చేసిందో చెప్పలే. ప్రార్థన చేసిన తర్వాత ఆ దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఆ సహోదరుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగాను, అబ్బాయి ఆ దయ్యం వదిలిపోయినటువంటి ఆ పిల్ల తల్లిదండ్రులు ఏమైనా ప్రార్థనకి ఏమైనా వస్తున్నారా? లేదండి అప్పుడు వచ్చారు, ఆ దయ్యం వదిలిపోయింది అంతే. మళ్ళీ ప్రార్థన లేదండి, ఏమి లేదండి, మళ్ళీ మళ్ళీ దేవుని బిడ్డలు కలుసుకోవడం లేదండి, ఏమి లేదండి. సోదరులారా, ఒట్టి పై పై దేవుని యొక్క దేవుని అనుగ్రహించేటువంటి మేలు, పై పై మేళ్లే మీరు పొందినట్లయితే, శరీర స్వస్థతలే మీరు పొందినట్లయితే, ప్రార్థన చేస్తే నాకు ఆ ఉద్యోగం దొరికిందండి, ప్రార్థన చేస్తే నాకు ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ దొరికిందండి, ప్రార్థన చేస్తే నాకు ఈ కార్యం జరిగిందండి, ప్రార్థన చేస్తేనే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానండి, ప్రార్థన చేస్తే నాకు అది జరిగిందండి, ఇవన్నీ జరిగితే జరగవచ్చును. నీ హృదయం మారకపోయినట్లయితే మళ్ళీ నీవు ఆ పాత స్థితిలోనికి అలాగే వెళ్ళిపోతావు, మళ్ళీ ఆ భయంకరమైన స్థితిలోనికి అలాగే వెళ్ళిపోతావు. ఈ మనుషుడు ఇలాంటి కార్యములు చూసిన తర్వాత కూడా మళ్ళీ అదే రకమైనటువంటి కార్యములలోనికి వెళ్ళిపోయినాడు. సరే, యవనస్తుల నుండి ప్రవక్త ప్రవచించిన తర్వాత ఓ తాను చూస్తుండగాని ఆ బలిపీఠము భద్రమైపోయింది, భద్రమైపోయింది. ఏం జరిగిందో తెలియదు, ఒక అద్భుతం జరిగింది. బలిపీఠము భద్రమైపోయింది, భద్రమైపోయి దానిలో ఉన్నటువంటి బుద్ధి కింద పడిపోయినది, కింద పడిపోయినది. ఓ ఆ సమయంలో అనేక మంది విట్నెస్ చేసి ఉంటారు, అనేక మంది చూసి ఉంటారు. సరే, ఈ రాజు ఈ కార్యములను చూసిన తర్వాత ఐ విట్నెస్ లాగా కండ్లారా దేవుడు జరిగినటువంటి కార్యములు చూసిన తర్వాత తన చెయ్యి స్వస్థపడిన తర్వాత కొంత మటుకు గ్రహించినాడు. గ్రహించి ఆ ప్రవక్తను ఏమన్నాడంటే, యవనస్తుడి ప్రవక్తను, అయ్యా దయచేసి మా ఇంటికి వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకో, మా ఇంటికి వచ్చి భోజనము చేయి, నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకుని తర్వాత వెళ్ళవచ్చును, తర్వాత వెళ్ళవచ్చును. అయితే యవనస్తుడి ప్రవక్త ఏమన్నాడంటే, నేను నీ ఇంటికి రాను, నీ దేశములో నేను భోజనము చేయకూడదని, మీ ఇంటిలో నేను భోజనము చేయకూడదని, ఈ బేతేలులో ఎక్కడ నేను భోజనము చేయకూడదని యెహోవా నాకు సెలవిచ్చి ఉన్నాడు. నన్ను ఏం చేయమన్నాడంటే, దేవుడు నన్ను చెప్పమని, బలిపీఠమును గురించి నన్ను ప్రవచనము చెప్పమన్నాడు. అంతే నా మా కార్యం మాత్రమే నెరవేర్చున్నాను. దేవుడు నన్ను ఏం చేయమన్నాడంటే, మళ్ళీ నేను వచ్చిన మార్గమును వెళ్లకుండా వేరొక మార్గంలో తిరిగి వెళ్ళిపోమన్నాను. ఎందుకన్నాడు దేవుడు అలా? ఒకవేళ ఓ అక్కడ దుష్టులైనటువంటి వాళ్ళు ఈ విగ్రహారాధన, ఆ బలిపీఠముల మీద విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళు ఇతని మీద తిరుగుబాటు చేసి ఒకవేళ ఏమైనా చంపుతారని దేవుడు ఒకవేళ తలంచి వేరొక మార్గంలో వెళ్ళమని చెప్పాడేమో మరి తెలియదు. కానీ అతను చెప్పినాడు రాజుతో, నేను నీ ఇంట భోజనము చేయను, నేను నీ ఇంట విశ్రాంతి తీసుకొనను, దేవుడు నాకు ఎలా సెలవిచ్చినాడు కాబట్టి నేను వేరొక మార్గంలో వెళ్ళిపోను. రాజు చాలా బ్రతికునాడు ఉంటాడు, కానీ ఏ మాత్రము తాను లొంగలేదు. పిల్లరా, దేవుని బిడ్డలైనటువంటి వారు, నిజమైనటువంటి ప్రవక్తలైనటువంటి వారు ఓ ఎలాగుంటారో తెలుసునా? దేవుడు ఒక్కొక్కసారి కొన్ని స్థలములలో భోజనము కూడా చేయకూడదని చెప్తే చెప్పవచ్చు. కొన్ని స్థలములలో దేవుడు ఆ మనుషుడు ఇచ్చేటటువంటి ఆ కట్టములు గాని, కానుకలు గాని, బహుమానములు గాని ఏమి పుచ్చుకొనవద్దని చెబితే కూడా చెప్పవచ్చును, చెప్తాడు ఒక్కోసారి. అతను ఏం పోయింది ఆ యెరొబాము రాజు ఆ విగ్రహారాధన నుంచి ఊరికే శరీర రీతిగా కొంచెం స్వస్థపడ్డాడంతే. తన హృదయం ఎక్కడ మారింది? తన యొక్క స్వభావం ఎక్కడ మారింది? దేవుని వైపుకు పూర్తిగా తగ్గించుకునే తిరిగాడు అతడు. ఊరికే పై పైన ఏదో కొంచెం తిరిగాడు కాబట్టి వెంటనే అతను ఆఫర్ చేసేటటువంటి ఆ బహుమానములన్నీ కూడా అంగీకరించడమేనా? ఈ విషయంలో కొంతమంది చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎవరో ఒకరిని పట్టుకోవటం, ఎవరో ఒక డాక్టర్ గారిని పట్టుకోవటం. డాక్టర్ గారిని పట్టుకున్న తర్వాత డాక్టర్ గారు చాలా డబ్బు వస్తుంది కాబట్టి ఓ వీళ్ళ యొక్క డబ్బులో నాకు కొంత భాగం ఇస్తాడనేటువంటి ఉద్దేశంతో ఊరికే వారిని వెంటాడటం, వారిని అలాగ వెంటాడు. కొత్తగా దేవుని వైపు తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు దేవుని వైపు తిరిగేటప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి లాభముల కొరకు ఊరికే పరిగెత్తకూడదు. అనుచేతని నేను కొత్తగా కొంతమంది ఫెలోషిప్ లోనికి వచ్చి కొత్తగా దేవుని వాక్యం విని దేవుని వైపు తిరుగుతుండేటటువంటి వారిని చూసినప్పుడు నేను కొంతమందికి చెప్పినాను, నేను అబ్బాయి వారు కొత్తగా వస్తున్నారు, వారు ఎంత మట్టుకు లోతులోనికి వెళ్ళారో తెలియదు, వారి ఇళ్ల దగ్గరికి అప్పులకు వెళ్ళవద్దు, వారి ఇళ్ల దగ్గరికి అప్పులకు వెళ్ళవద్దు, వారితో ఊరికే టూ మంచిగా తిరగవద్దు, వారి దగ్గరికి వెళ్ళి వచ్చి పిచ్చి పిచ్చి కబుర్లన్నీ మాట్లాడవద్దు, వెళ్ళి ఆ కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళని చెడగొట్టవద్దు, చెడగొట్టవద్దు. సోదరులారా, ఒక మనుషుడు ఊరికే వయసు అలాగే దేవుడి వైపు తిరిగినంత మాత్రం చేతే అతడు పూర్తిగా హృదయం అంతా కూడా మారిపోయినటువంటి సంగతి నీవు తలంచలేవు. నయమానేటువంటి రాజు ఆ కాలంలో ఉన్న ఎలీషా కూడా ఇలాగే బహుమానములు ఇస్తూ ఉంటుండగా ఓ నయమాను ఏ మాత్రం అంగీకరించలేదు. దేవుని యొక్క ప్రవక్త ఎలాగుంటాడు తెలుసిన, ఓ వారు ఇచ్చేటటువంటి బహుమానములను ఆశించేటటువంటి రీతిగా ఉండడం, బహుమానములను, లంచములను, బహుమానములను వాటిని వీటిని ఆశించేటువంటి రీతిగా ఉండడం ఎలాగుంటాడు తెలుసిన. ఒకసారి అబ్రహాం కూడా అలాగన్నాడు. అబ్రహాం ఒక స్థలంలో గొప్ప విజయం సాధించిన తర్వాత అక్కడే రాజు పని బహుమానములు తీసుకుని వచ్చిపోతుంటే నీ చెప్పులు నూలు పోగునైనా నేను ముట్టుకోనన్నాడు. నూలు పోగునైనా నేను ముట్టుకోను, ఎందుకంటే నువ్వు తర్వాత ఏమంటావు తెలుసా, నేనే అబ్రహామును ధనవంతులు చేశానని అంటావేమో నువ్వు, కాబట్టి నూలు పోగు కూడా నేను ముట్టుకో. సోదరులారా, ఓ యవనస్తున్నటువంటి ప్రవక్త చాలా జయ జీవితమును కలిగినటువంటి వాడు అతడు. అతడు హిండి నాశించినటువంటి వాడు కాడతడు, డబ్బు నాశించినటువంటి వాడు కాడతడు, రాజు ఇచ్చేటటువంటి ఆ బహుమానం నాశించినటువంటి వాడు కాడతడు. కొంతకాలం క్రితం డాన్లే గారికి ఒక ఆవిడ ఒక విధవరాలైనటువంటి ఒక ఆవి తన భర్త సంపాదించినటువంటి ఒక కారు ఉన్నదట. కాబట్టి ఆ కారు ఒకటే కొడుకున్నాడు అతనికి ఆమెకి. కాబట్టి ఆమె ఏం తలంచిందంటే, అయ్యా ఈ కారు ఎందుకంటే ఊరినేది అయిపోతుందండి, కాబట్టి ఈ కారు మీరు తీసుకున్నట్లయితే దేవుని యొక్క సేవలో చాలా ఉపయోగపడుతుందండి, తీసుకోండి అని చెప్పినదట విధవరం. అప్పుడు అయ్యగారు ఏం చెప్పాడు తెలుసిన, అమ్మా నీకు ఒక కుమారుడు ఉన్నాడు, నీ కుమారుడు అనుభవించవలసినటువంటి కారు అది, అది మేము అనుభవించవలసినటువంటి కారు కాదు, అది నాకు అవసరం లేదమ్మా, కారు నాకు అవసరం లేదు, అది నీవు నీ కుమారుడే అనుభవించవలసింది, కానీ నాకు అవసరం లేదు. తర్వాత ఏమంటారు తెలుసిన, ఆ కారు తీసుకున్న తర్వాత ఒకవేళ సపోజ్ దీన్ని తీసుకున్నాడంటే ఏమంటారు తెలుసిన, దేవుడు తేవకడంట వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలెట్టాడు, నెమ్మదిగా కారు కాజేశాడరా, కారు కాజేశాడరా, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి కారు కాజేశాడరా. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసిన, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఎంత జాగ్రత్తగా ఉండ. ఈ విషయంలో పిల్లారా డాన్లీ గారి జీవితంలో నేను చాలా చూసిన, ఒక ఆమె చాలా 100,000 కన్నా ఎక్కువ రూపాయల ఆస్తి కలిగినటువంటి ఒక స్త్రీ, కొండలలో ఆమెకు ఒక పెద్ద ఇల్లు అది ఉంటూ ఉండగా దేవుని యొక్క సేవ కొరకు ఇచ్చేస్తానని ముందుకు వచ్చేసింది. ఆయన ఏమన్నాడంటే, నాకు అవసరం లేదమ్మా, నేను దాన్ని అసలు వాడగలిగేటటువంటి స్థితిలో లేను, అసలు దాన్ని ఇప్పుడు నాకు అది అవసరం లేదు. అప్పుడు బ్రతుకులాడి ప్రేరేపణ చేసి ఎంతకాలం లొంగపోయేటప్పటికి గవాళ్ళు ఎవరన్నా ఇస్తారంటే కాసుకుని ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, వెళ్ళిపోయి దాన్ని ఖాళీ చేశారు. పని మధ్య నేను ఒక స్థలంలో వెళితే, బ్రదా ఈ ప్లేస్ లో ఫస్ట్ క్లాస్ అయినటువంటి స్థలము, ఒక ఆయన దేవుని సేవ కొరకు ఇస్తానని ముందుకు వచ్చేసాడండి, నన్ను అడిగారండి, మీకు కావాలని స్థలం ఏమైనా అడిగాడు. నేనన్నాను, ఈ వ్యక్తి ఎలాంటి వాడు, దేవుని కొరకు స్థలం ఇచ్చేటటువంటి వాడు ఎలాంటి వాడు, ఇతనికి క్యారెక్టర్ ఏమైనా ఉన్నదా, ఇతను లంచాలతో సంపాదించినటువంటి వాడా, ఎలాంటి మనుషుడు ఇతడు, ఇతని కుటుంబ సాక్ష్యం ఏమైనా ఉన్నదా, ఇవన్నీ ఆలోచించానండి. నేను చెప్పాను, మాకు అక్కర్లేదని చెప్పేశానండి అన్న. అక్కడ దైవ సేవకుడు అన్నాడు, మాకు అక్కర్లేదని చెప్పేసి. నేను అన్నాను, గబుక్కుని ఎలా చెప్పావు, అక్కర్లేదని ఎలా చెప్పు. అవును బ్రదర్, అతనికి సాక్ష్యం ఏమి లేదు బ్రదర్, అతని కుటుంబ సాక్ష్యం ఏమి లేదు బ్రదర్, అలాంటి వాడు మారు మనసు లేకుండా అతను ఇచ్చేటటువంటి బహుమానములన్నీ కూడా మనం ఎలాగ అక్సెప్ట్ చేయగలం. ఓ అతను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత నేను అన్నాను, సోదరుడా మంచి పని చేసావు, నువ్వు మంచి పని చేసావు. పిల్లరా, దేవుని బిడ్డలైనటువంటి వారు బహుమానములను ఆశించేటటువంటి స్థితిలో వారు ఉండరు. అతడు ఆ స్థలంలో ఆ కార్యమును చేసినాడు. చేసిన తర్వాత అక్కడ నుండి అతడు భోజనము కూడా చేయకుండా అలాగ వెళ్ళిపోతున్నాడు. పిల్లరా, సాధారణంగా మనుషులు ఎక్కడ లోబడిపోతారో తెలిసినా, భోజనం దగ్గర. మనలో కొంతమంది ఉపవాసం ఉండాలనుకుని మంచి భోజనం ఉడుతూ ఉంటుంటే ఈ రోజు కాదు లే, ఇంకో రోజు పెట్టుకుంటానులే ఉపవాసం, ఇంకో రోజు మార్చుకుంటానులే అని మార్చుకున్నటువంటి వాళ్ళకు కొంతమంది మనలో ఉంటాం. ఎందుకంటే భోజనం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మంది మారిపోతారు, చాలా మంది అక్కడ లోబడిపోతారు. అనగా ఈ దైవ సేవకుడు ఎలాంటి వాడంటే భోజనములకు లోబడేటువంటి మనుషుడు కాడు. అతడు సాధారణంగా మనుషులు ఇంకెక్కడ లోబడిపోతారంటే డబ్బు దగ్గర లోబడిపోతారు. నేను ఈ మధ్యన ఒక సహోదరుడితో చెప్పినాను, సహోదరుడా, ఆ మనుషులు పంపించేటటువంటి వస్తువులు ఇస్తువులు కూడా నిన్ను అంగీకరించవద్దని చెప్పాను నేను, ఎప్పుడో చెప్పాను నేను. అంగీకరించిన తర్వాత ఏమైపోతావంటే నువ్వు ఒక స్లేవ్ లాగా అయిపోతావు. అంగీకరించిన తర్వాత ఏమైపోతామంటే వాళ్ళు చెప్పినట్టుగా ఇక ఏదో రకంగా చేయాలనేటటువంటిది వస్తుంది. అందుకని దైవ గ్రంథంలో ఏమన్నదంటే లంచము మనుషులకు గుడ్డితనము కలుగు చేయను. బహుమానములు ఏం చేస్తాయంటే మనుషులకు గుడ్డితనము కలుగు చేయను. ఇవి అంగీకరించిన తర్వాత అంత ధైర్యముగా మాట్లాడలేవు, అంత ధైర్యముగా ఖండించి చెప్పలేవు, వారి యొక్క లోటుపాట్లు ఖండించి చెప్పలేవు. మనుషులు సాధారణంగా లోబడిపోయేటువంటిది తిండి దగ్గర లోబడిపోతారు కొంతమంది, కొంతమంది ద్రవ్యం దగ్గర లోబడిపోతారు కొంతమంది, కొంతమంది దైవాంఛ దగ్గర అలాగ లోబడిపోతారు కొంతమంది. ఓ వీటిల్లో జయము సాధించినటువంటి వాడు గొప్ప జయమును సాధించినటువంటి వాడే. కానీ ఈ మనుషుడు ఈ ప్రవక్త అయినటువంటి వాడు బహు ధైర్యం కలిగినటువంటి ప్రవక్త, రాజుతో అంత ఖండితముగా మాట్లాడినటువంటి వాడు, ఏ మాత్రం ఆశించకుండా దేవుడు ఎలా చెప్పాడు ఆ చెప్పినటువంటి మాట ప్రకారం వెనక్కి తిరిగి తిండి కూడా భోజనం కూడా చేయకుండా అలాగ వెళ్ళిపోతున్నాడు. అలాంటి వాళ్ళని మనం చాలా అప్రిషియేట్ చేయాలి సహోదరులు, జబ్బు ఆస్తి లేకుండా ఉన్నటువంటి వారిని. సరే, ఇతడు ఇలాంటి ప్రవక్త అతడు వెళ్ళిపోతుండగా వృద్ధుడైనటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ ఆ బేతేలులో, వృద్ధుడైనటువంటి ప్రవక్త. మరి ఈ వృద్ధుడైనటువంటి ప్రవక్త అంతకాలం బేతేలులో ఉండి మరి ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. అంతకాలం ఆ బేతేలులో విగ్రహారాధన జరుగుతుండగా మనుషులు తండోపదండములుగా దూడ దగ్గరికి వచ్చి సాష్టాంగపడి సాంబ్రాణి ధూపం అలాగా వేస్తుండగా ఆ దూడల దగ్గర బలిపీఠం అర్పించుతుండగా ఈ ఓల్డ్ ప్రాఫెట్ వృద్ధుడైనటువంటి ప్రవక్తకు అసలు ఏమైనా లోపలైనా ఏమైనా కదిలిక ఏమైనా కలుగుతుందో లేదో నాకు తెలియదు. అంతకాలం అక్కడ బేటేలో ఉన్నాడు కానీ ఏ రాజుకు ఒక మాట చెప్పినటువంటి వాడు కాడు, పెద్దలకు ఒక మాట చెప్పినటువంటి వాడు కాడు, ఆ స్థలంలో ఇలాంటి కార్యములు జరుగుతున్నాయని వారిని ఖండించినటువంటి వాడు కాడు. కొన్ని మధ్య నేను బజార్ లో నిలబడి ఉండగా ఇద్దరు టీచర్స్ కనపడ్డారు. ఏం చేస్తానండి మీ అబ్బాయి అన్నాను. ఓ మా అబ్బాయి బ్యాంక్ లో పనిచేస్తారండి, బ్యాంక్ లో వచ్చిందండి ఉద్యోగం, బ్యాంక్ లో వచ్చిందండి. ఆయన తలంచాడు, ఓ బ్యాంక్ లో వచ్చిందండి, మంచి ఉద్యోగం వచ్చిందండి, ఎవరికి భలే ఉద్యోగం వచ్చిందండి, ఆయన నేను అప్రిషియేట్ చేస్తానని బహుశా తలంచి ఉంటాడేమో. బ్యాంక్ లో వచ్చిందండి ఉద్యోగము, అప్పుడు నేనేమన్నా తెలుసిన, హరిజన్ టికెట్ మీద కదండి మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, హరిజన్ టికెట్ మీద కదా, హరిజనుడుగా కదా మీ అబ్బాయి చదివింది, హరిజనుడుగా కదా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అవునైపోయాడు, అలా మాట్లాడకుండా అయ్యా. అప్పుడు వెంటనే ఇతను సమర్థించుకోవడానికి ఏమన్నాడంటే, నాదేముందండి అసలు మా పాదిరి గారు కొడుకు అట్లా చదివించాడండి, మా పాదిరి గారు కొడుకు అలాగే చదివాడండి. అలాగే మాట్లాడదండి, పాదిరి గారు కొడుకు పంతులు గారు కొడుకు అలాగే మాట్లాడదండి, మీ అబ్బాయి అలా చదివాడు, మీ అబ్బాయి అలాగే చదివాడు. సోదరులారా, ఓ దేవుని యొక్క పిడలైనటువంటి వారు ఒక్కొక్కసారి లోటుపాట్లు జరుగుతుంటే, కాంగ్రిగేషన్ లో మనుషులు లోటుపాట్లు జరుగుతుంటే మోగం మోగవాడు లాగా అలాగే ఉంటానని కాదు దేవుని ఏర్పాటు చేసినది. నీవు చెప్పవలసిన సంగతులు చెప్పాలా, నీవు కనబడేటప్పుడు వారిని దిద్దడానికి వారి దేవుని యొక్క మార్గంలో పెట్టడానికి నీవు హెచ్చరించవలసిన సమయంలో నీవు హెచ్చరించ. ఈ వృద్ధుల నుండి ప్రభుత్వం ఏం చేశాడో నాకు తెలియదు, అంత కాలం అక్కడ ఉన్నాడు కానీ ఏమీ చేయలేదు అతను. సరే, అతనికి కొడుకులు ఉన్నారంట కొంతమంది. ఆ కొడుకులు ఏం చేశారంట, అయ్యా నాయనా నాయనా, ఓ యువదేశం నుంచి ఒక యవనస్థుడు ఒక ప్రవక్త వచ్చాడు నాయన, అతడు ఏం చేశాడంటే రాజుగారు ధూపం వేస్తుండగా రాజు ముందు ఇలాగ మాటలు పలికినాడు నాయన, ఓ బలిపీఠమా బలిపీఠమా నీవు పట్టరైపోతావు బలిపీఠమా బలిపీఠమా బలిపీఠమా, నిన్ను అర్పించినటువంటి వారి యొక్క శల్యములను ఒక రాజు రాబోతున్నాడు అతడు కాల్చి వేస్తాడని ప్రవచించాడు ఆ ప్రవక్త నాయన. సరిగ్గా అతను చెప్పిన ప్రకారమే జరిగింది నాయన, రాజు అతను పట్టుకోవడానికి చెయ్యి తాపోయాడు నాయన, ఆ చెయ్యి ఎండిపోయింది నాయన. మళ్ళీ ఆ ప్రవక్త ప్రార్థన చేశాడు నాయన, ఆ ప్రవక్తకు ఆ రాజుకు మళ్ళీ చెయ్యి వచ్చేసింది నాయన. అతను చెప్పినటువంటి రీతిగానే వెంటనే ఆ బలిపీఠం పద్దరైపోయింది నాయన. ఈ మాటలు పలికేటప్పటికి ఒకవేళ ఈ వృద్ధులైనటువంటి ప్రవక్తకు ఎలాంటి తలంపు నచ్చినయో నాకు తెలియదు. నేను అనుకుంటాను ప్రియులారా, ఈ వృద్ధుడైనటువంటి ప్రవక్త తర్వాత అతను ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి చూస్తే అతను అబద్ధములు మాట్లాడి ఈ యవనస్తు నుండి ప్రవక్త వెళ్ళిపోతున్న ప్రవక్తను కలుసుకుని ఏం చెప్పాడు తెలుసా, దేవుని యొక్క దూత నా కనపడ్డాడండి, నేను తోడుకొని రమ్మన్నాడండి, నా ఇంట్లో విందు చేయమన్నాడండి, నీకు భోజనం పెట్టమన్నాడండి అని అబద్ధములు మాట్లాడి ఆ ప్రవక్తను తీసుకుని వచ్చినాడు. దానిని బట్టి నేనేం తలస్తానంటే అబద్ధములు మాట్లాడేటువంటి ప్రవక్త ఇతడు దేవుని యొక్క ప్రవక్త కాదు. ఇతడు ఎలాంటి ప్రవక్త అంటే, ఒకవేళ ఆ కాలంలో సమూయేలు జీవించినటువంటి కాలంలో కొంతమంది ప్రవక్తలు చాలా మంది తర్బీత్ అవుతూ ఉండేవాళ్ళు, ఒకప్పుడు మంచి ప్రవక్తగా ఒకవేళ ఉంటే ఉన్నాడేమో, మరి ఇప్పుడు ఆ ప్రవక్తల యొక్క క్వాలిటీస్ అన్ని ఏమైపోయినాయో. పిల్లరా, వృద్ధులైనటువంటి వారికి కొంతకాలము దేవునిలో కొంచెం అనుభవం అది అంతా నేర్చుకున్న తర్వాత ఏమైపోద్దంటే వాళ్ళకి దేవుడు చాలా చీప్ అయిపోతాడు. దేవుడు చాలా చీప్ అయిపోతాడు. ఏమనుకుంటారో తెలుసా? అబద్ధాలు మాట్లాడుతున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఆ తర్వాత ఒప్పేసుకుంటే దేవుడు క్షమించేస్తాడండి. దేవుడు క్షమించాలి. ఇవంత పెద్ద 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 పాపాలేం కాదండి, పెద్ద పెద్ద పాపాలేం కాదండి. వాటిని అంత పెద్ద లక్ష్య పెట్టవలసిన పని లేదండి. మీలో కొంతమంది వృద్ధులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వారు, దేవుడు మీకు చాలా చౌక అయిపోయినాడు. శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన అంటే లక్ష్యం లేనటువంటి యవనస్తులైనటువంటి వారు, చిన్నవాళ్ళైనటువంటి వారు ప్రార్థన అంటే గదగదలాడుతూ ప్రార్థన టైం కొట్టు వచ్చుతుండగా పెద్దలైనటువంటి మీరు లక్ష్య పెట్టకుండా తిరుగుతున్నారంటే మీకేమైనా దేవుడు అంటే లక్ష్యములదని నేను తెలుస్తారా? కొంతమందికి ఎలాగుంటారో తెలిసిన పిల్లారా, కొంత ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత దేవుడు చాలా చౌక అయిపోతాడు. దేవుడు చాలా చౌక అయిపోతాడు. చేయొచ్చు పాపాలు, ఉపయోగించుకుంటే దేవుడు క్షమించేస్తాడు. సోదరుడా, నువ్వు అలాగే తలసు ఏరిగి ఏరిగి బుద్ధిపూర్వకముగా ఒక మనుషుడు పాపము చేసినట్లయితే అతని పాపములకు క్షమాపణ లేదని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. బుద్ధిపూర్వకముగా పాపము చేసినప్పుడు, బుద్ధిపూర్వకముగా పాపము చేసినప్పుడు ఈ వృద్ధుడైనటువంటి ప్రవక్త ఊరికే పేరుకు మాత్రం అతను ప్రవక్త గాని, ఒకవేళ ఒకప్పుడు ప్రవక్తగా ఉంటే ఉండవచ్చును కాని అతనికి ప్రవక్తకు ఉండేటటువంటి లక్షణములేమీ లేవు. అతనిలో లక్షణములేమీ లేవు. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసిన? అబద్ధ ప్రవక్తలను గూర్చి మీరు జాగ్రత్త పడుడే. ప్రవక్తలు అంటే ప్రవచనాలు చెప్పినటువంటి వాళ్ళే ప్రవక్తలు కాదు. వెంటనే ప్రభు వెంటనే తర్వాత వచ్చిన చెప్పాడు తెలుసిన, వారి ఫలములను బట్టి మీరు అబద్ధ ప్రవక్తలో నిజమైనటువంటి ప్రవక్తలో మీరు గ్రహించుకుంటారు. వారి ఫలములను బట్టి మీరు గ్రహించుకుంటారు. వారి ఫలములను బట్టి మీరు గ్రహించుకుంటారు. ఈ అబద్ధ ప్రవక్త, ఓ ఒకవేళ తనకి ఏం మనసు వచ్చి ఉంటుందో, అరే నేను ఇంతకాలం పేదల్లో ఉన్నాను, నేనేమి చేయలేకపోయినాను, అతను చెప్పినటువంటి కుర్రాడు చెప్పినటువంటి వెంటనే ఇలాంటి కార్యములు జరిగినవట, ఒకవేళ తన హృదయంలో అసూయ భావం వచ్చిందేమో. దేవుని యొక్క బీజమైనటువంటి వారికి అసూయ భావం వచ్చేస్తుంది సహోదరులారా. పెద్దలైనటువంటి వారిలో కూడా అసూయ భావం వచ్చేస్తుంది, అసూయ భావం వచ్చేస్తుంది. అతడు అలాంటి కార్యం చేయుతుండగా అతడు నిజముగా దేవుని యొక్క ఆత్మలో ఉన్నట్లయితే ఏం భావస్తుందో తెలిసిన, పోలే నేను చేయలేకపోయాను, దేవుడు ఒక చిన్నవాడిని లేపుకున్నాడు, చిన్నవాడిని లేపుకుని దేవుడు గొప్ప కార్యం ఇక్కడ జరిగించినాడు, దేవుని నామను మహిమ కలుగును కాక అని ఎంతో సంతోషించవలసినటువంటి వాడు. సోదరులారా, కొంతకాలం మీరు దేవునితో జీవించి దేవుడిలో నుంచి తొలగిపోయిన తర్వాత మీలోనికి అసూయ భావములు, మనుషు రీతిగా ప్రవర్తించే లక్షణములు మీలోనికి తప్పకుండా వచ్చేస్తాయి, తప్పకుండా వచ్చేస్తాయి. మన దేశం నుంచి, తమిళనాడు నుంచి ఒక మంచి మైటీ ప్రాఫిట్ కొంతకాలం క్రితం ఒక ఆయన వెళ్ళాడు పాశ్చాత్య దేశంలో. అతడు ప్రవచించుతుండగా, అతడు దేవుని యొక్క వాక్యమును ప్రకటించుతుండగా, విన్ని ప్రకటించుతుండగా ఎలాగా ఉద్యోగం వస్తూ ఉండేదో అలాగ మనుషులు కదిలిపోతూ ఉండేవాళ్ళు. అతను పెద్ద చదువుకున్నటువంటి వాడు కాడు, అతడు అతని పేరు నేను చెప్పను, చాలా శక్తి కలిగినటువంటి వాడు. ఆయన వెళ్ళి పాశ్చాత్య దేశంలో అలాగ సేవ చేస్తుండే అక్కడ కొంతమంది దొంగ ప్రవక్తలకి, మోసగాడినటువంటి ప్రవక్తలకి, అరే ఇండియా దేశం నుంచి వచ్చినటువంటి వాడు ఇలాంటి కార్యములు చేసేస్తున్నాడు రాననుకుని వాడు కుళ్ళు పట్టలేక ఏం చేశారు తెలుసిన, అతను పడగొట్టడానికి ఇద్దరు స్త్రీలను పంపించారు అతని దగ్గరికి. ఇద్దరు స్త్రీలను పంపించారు. ఆ స్త్రీలు వెళ్ళి అతనితో పదాకా మాట్లాడటం, ఏదో గాసిపులో దింపేయటం. మొదట్లో కొంచెం బాగానే ఉన్నాడు పాపం, ఇతడు పెళ్లి కాకుండా స్థలంలోకి వెళ్ళినాడు, మొదట్లో కొంచెం బాగున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత పాపం ఆ స్త్రీలు మాటికి అతను అలాగ మాట్లాడటం, నడిపించడం ఇలాగ చేసినప్పటికీ నెమ్మదిగా తనలో ఉండేటువంటి ఆ పవిత్రత తగ్గిపోయింది. పవిత్రత తగ్గిపోయేటప్పటికి దేవుని యొక్క శక్తి అతనిలో నుంచి కూడా పోయింది. ఒకప్పుడు మంచి శక్తివంతుడు లాగా అక్కడ వాడబడినటువంటి వాడు తర్వాత నిర్జీవుడైపోయి తర్వాత మన దేశానికి తిరిగి వచ్చేశాడు. సోదరులారా, కొంతమంది దేవుని పేరు పెట్టుకున్నటువంటి వారి, కొంతకాలం దేవునితో జీవించినటువంటి వారి, దేవుని బిడ్డలు మంచి కార్యములు ఒక్కొక్కసారి చేస్తుండే ఓడవలేక వాళ్ళ నాశనం చేయడానికి ఒకప్పుడు మారు మనసు పొందినటువంటి వారు కూడా సైతం, ఒకప్పుడు దేవునితో నడిచినటువంటి వారు కూడా సైతం ఈ వృద్ధ ప్రవక్త దేవుడు అంటే అంత తేలికగా తలంచినటువంటి వాడు. ఈ యవనస్తుల నుండి ప్రవక్తను ఎంత నాశనం చేశాడో చెప్పలేను. సోదరులరా, ఒక్కొక్కసారి దేవునిలో మనం వెళుతుండగా ఒక్కొక్కసారి వృద్ధ ప్రవక్తలలాగానే కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. నీవెవరి యొక్క సలహాను వింటున్నావో జాగ్రత్తగా ఆలోచన చేయాలి, ఎవరు పడితే వారి ప్రవక్తని తలంచవద్దు, ఏ బోధ పడితే ఆ బోధ సరైనటువంటి బోధన నీవు తలంచవద్దు. దేవుని యొక్క వాక్యానుసారముగా ఉన్నదో లేదో నీవు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ మధ్యన ఒక ఫాల్స్ ప్రాఫిట్ ఒక ఆయన వచ్చాడు మన దేశంలో. ఓ ఆ ఫాల్స్ ప్రాఫిట్, ఆ అబద్ధుడి ప్రవక్త, ఆయన చెప్పేటువంటి బోధలు విని ఇంగ్లండ్ దేశంలో ఉన్నటువంటి వాడు, స్వీడన్ లో ఉన్నటువంటి వాడు, నార్వేలో ఉన్నటువంటి వాడు అక్కడ పొలాలకు వెళ్ళాలని నమ్మేసుకుని, ఇళ్ళు అని నమ్మేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక ఆశ్రమం లాగా పెట్టాడు. ఆశ్రయంలో ఉండిపోతున్నా. ఏంటంటే ఆయన చెప్పేటువంటి బోధ ఏంటో తెలుసా, యేసు ప్రభు 1903లోకి వెళ్ళింది ఎప్పుడు, మన చంద్రమండలంలోకి వెళ్ళినటువంటి ఈ సంవత్సరంలోనండి, చంద్రమండలంలోనికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంలోనికి వెళ్ళినప్పుడు అప్పుడే వచ్చేసాడు యేసు ప్రభు. వచ్చేసాడు యేసు ప్రభు అక్కడ చంద్రమండలంలో ఉన్నాడు ఇప్పుడు. ఆ తర్వాత మళ్ళీ రాబోతున్నాడు ఆయన వచ్చేటప్పుడు, ఎప్పుడు పలాని టైం కూడా పలాని టైంలో భూలోకంలోకి వస్తాడు. ఆ వచ్చేటప్పుడు నాతో కూడా ఉన్నటువంటి ఈ బృందం వీరు మాత్రమే అక్కడికి అత్తబడి, ఎక్కడైనా ఉన్నదా అది. యేసు ప్రభు యొక్క రాకడం గురించి ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆయన ఏ దినం వస్తాడు, సాయంకాలం వస్తాడు, మధ్యరాత్రిలో వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు, కోడి కూర్చేటప్పుడు వస్తాడు, ఎవరికి తెలియదు అన్న. ఈ మనుషుడు ఏం చెప్తున్నాడు, పలాని పలాని డేట్ కూడా చెప్పేశాడు, పలాని డేట్ లో వచ్చేస్తాడు. అలాంటి వినేటప్పుడు నువ్వేం గ్రహించాలంటే ఈ మనుషుడు ఫాల్స్ ప్రాఫిట్ అని నువ్వు గ్రహించాలి. ఒకవేళ కొన్ని కార్యములు జరిగితే జరగవచ్చును. సోదరులారా, అయ్యో కొంతమంది ఈ అబద్ధ ప్రవక్తలను వెంబడించి మంచి వాళ్ళు ఎంతో మంది నాశనమైపోతున్నారు. ఒక్కోసారి ఇందులో మారు మనసు పొందేటువంటి యవనస్తుల యొక్క జీవితం నేను చూసినప్పుడు చాలా విచారిస్తూ ఉంటాను. ఒక కురవాడు ఈ స్థలంలో చాలా చక్కగా మారు మనసు పొందినాడు. ఆ మారు మనసు పొందినటువంటి కురవాడు ఒంటరిగా వెళ్ళి ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ కురవాడిని పాడు చేయడానికి తండ్రిలో ప్రవేశించాడు సైతాన్. అది ఏమి కాలేదు, ఆ కురవాడు చదువు కాలేదు, ఏమి కాలేదు. అప్పుడే పెళ్లి. ఆ పెళ్లిలో ఏమిటి పెళ్లి, ఆ పెళ్లిలో 4 ఎకరాలు, 1 కూతురు, 4 ఎకరాలు కట్నం. పోతుదేమో. ఈ కురవాడు చక్కగా ప్రార్థన చేసుకున్నటువంటి కురవాడిని ఆ కురవాడి యొక్క మనసలాగా తిప్పి పారవేసి ఆ కురవాడి తర్వాత పెళ్లి చేసుకోలేదు, చదువు ముగించలేదు, ఏమవ్వలేదు. ఇప్పుడు భ్రష్టుడైపోయేలాగా ఎప్పుడైనా వాళ్ళ నాయన కనపడితే నా ముఖం కూడా చూడ అలాగే వెళ్ళిపోతాడు. ఈ కురవాడు కూడా ముఖం చాటిస్తున్న అలాగే వెళ్ళిపోతాడు. నేను పిలుస్తాను, మళ్ళీ ఏంటో తెలుసా, బోధకుడు ఆయన. పిల్లరా, కొంతమంది చెప్తారు, అమ్మా నాకు కూడా నడిపించొచ్చిందమ్మా, ప్రార్థన చేశానమ్మా, సరిగ్గా ఈ పిల్లలను చేసుకోవాలని దేవుడు నాకు చూపించాడమ్మా, కొంతమంది మోసం చేసేటువంటి ప్రవక్తని లాగానే బయలుదేరుతారు. ఏంటంటే దేవుడు ప్రార్థన చేశానమ్మా నీ కొరకు, నాకు కూడా దేవుడు బయలుపరిచాడు. కొంతమంది అబద్ధ ప్రవక్తలేలాగా నడిపింపులు కూడా చెప్పి మోసం చేసేటటువంటి వాళ్ళన్నారు. మారు మనసు పొందినటువంటి వాళ్ళని వారి యొక్క ప్రయోజకత్వం అంతా కూడా నాశనం చేయడానికి ఇలాగ పెళ్లిళ్లలోను అనవసరమైనటువంటి వాటిలో దించేసి వారి జీవితంలో పాడు చేసినటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. ఏం చెప్తున్నాడు ఈ మనుషుడు వచ్చి, దేవుని యొక్క దూత నాకు కనబడి నేను తీసుకురామని చెప్పాడండి, దేవుని యొక్క దూత నాకు కనబడి ఇలాగా మాట ఇచ్చిన. సరిగ్గా అతను చెప్పిన మాట ప్రకారంగానే జరిగింది. సింహం వచ్చి ఆ ఇతడు కళేబరం నడి మధ్యలోనే కళేబరం ఇతను సింహములు తినివేస్తామని ప్రవచించిన. సరిగా అక్షరాలు అలా జరిగింది. ఈ అబద్ధాలు ఆడేటువంటి ప్రవక్తకి, దేవుడు అంటే లక్ష్యం అనేటువంటి ప్రవక్తకి ఇదంతా దేవుని యొక్క నడిపింపు వల్లే వచ్చిందా? ఇది దేవుడేనా ఇతనికి చెప్పింది? అబద్ధాలు ఆడేటువంటి వాడితో దేవుడు చెప్పాడా? ఇతనితో దేవుడు చెప్పాడా? దేవుని యొక్క నడిపింపేనా అతనికి వచ్చినటువంటిది? దేవుని యొక్క నడిపింపేనా? సోదరులారా, ఒక్కొక్కసారి దేవుని ఎరగనటువంటి వారికి కూడా దేవుని యొక్క నడిపింపు వస్తే రావచ్చు. దాన్ని మనం దైవ గ్రంథంలో చూస్తాం. నెబుకద్నెజరుకు రాలేదా? బెల్షాజరుకు రాలేదా? పరువుకు రాలేదా? రాబోయేటువంటి దినములలో ఏమి జరగబోతున్నాయో వాళ్ళు మారు మనసు పొందినటువంటి వారు కారు, వాళ్ళ ముగ్గురు కూడా మారు మనసు పొందినటువంటి వారు కారు. ఏమి జరగబోతున్నాయో ముందే దేవుడు బయలుపరుస్తున్నాడు. వీళ్ళు కొంతమంది ఒకళ్ళు భ్రమపడితే భ్రమపడవచ్చును, దేవుడు నాకు జరగబోయే చూపిస్తున్నాడండి, నాకు ఎప్పుడు ఉద్యోగం రాబోతుందో చూపిస్తానండి, నాకు నేను పాస్ అవుతానో లేదో చూపిస్తానండి, కాబట్టి నేను కూడా ఒక ప్రవక్తనేనండి. దేవునికి అవిధేయుడు అయ్యిండు కూడా దేవుడు నీ కొన్ని సంగతులు బయలుపరచవచ్చును. సైతానికి కూడా తెలుసు, చాలా జరగబోయే సంగతులు సైతానికి కూడా తెలుసు. ఈ మనుషుడికి వృద్ధి ప్రవక్తకు ఒకవేళ దేవుడే బయలుపరిచాడు నాకు తెలియదు, సైతాను అలాగ బయలుపరిచాడు నాకు, మొత్తం మీద అతనికి ఏదో ఒక బయలుపాటు మాత్రం జరిగింది. అతను వెళ్ళి, అయ్యా దేవుని యొక్క దూత నాకు కనబడి నేను తీసుకురామన్నా. ఈ యవనస్తుడి ప్రవక్త చాలా ఆలోచించవలసినటువంటి వాడు. ఏంటి దేవుడు నాకు మొదటి ఎలాగ చెప్పాడే, ఇతరులు మళ్ళీ నన్ను దేవుడు చెప్తున్నాడు అంటున్నాడు అని ఏమి ఆలోచన చేయలేదు. అసలు ఈ ప్రవక్తలో దేవుని యొక్క లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఇతను నిజమైనటువంటి ప్రవక్తనా? ఇంతకాలం ఇతర ప్రవక్తంతో ఈ దేశంలో ఏం చేశాడనటువంటి ఆలోచన ఇతనికేమి రాలేదు. వెంటనే అతడు ఒక రాజుగారి ఆహ్వానమును కూడా ఎదిరించినటువంటి వాడు. తర్వాత లోబడిపోయి అలాగ వెళ్ళిపోయాడు. సోదరులారా, ఒకసారి మొట్టమొదటి మనం రెసిస్ట్ చేస్తాం, కాదని కాదని ఒక్కొక్కసారి త్రోసి వేస్తాం. తల్లిదండ్రుల యొక్క ప్రేరేపణ కలగా ఒక్కొక్కసారి లొంగిపోతూ ఉంటాం. ఒక్కోసారి బంధువుల యొక్క ప్రేరేపణకు ఒక్కోసారి అలాగే లొంగిపోతాం. పై అధికారుల యొక్క ప్రేరేపణకు అలాగే లొంగిపోతూ ఉంటాం. ఈ మనుషుడు ఎంతో ధైర్యం కొన్నటువంటి వాడు వెళ్లిపోయి ఆ స్థలంలోని వెళ్లిపోయి అక్కడ మంచి భోజనం ఏర్పాటు చేశాడట. వెళ్లి ఆ భోజనం చేసి భోజనం చేసిన తర్వాత అప్పుడు ప్రకటిస్తున్నాడు. అప్పుడు తర్వాత ప్రకటిస్తున్నాడు, ఇదిగో నీవు దేవుని యొక్క మహాజ్ఞాన్ని తిరస్కరించేలాగా వచ్చేసావు, కాబట్టి నీ కళేబరం మార్గ మధ్యంలోనే రాలిపోతుంది. ఆ ప్రవక్తకు ఆ మాటలు చెప్పేటప్పుడు కూడా అరే నేను కదా ఈ మనుషుని తీసుకొచ్చింది, అబద్ధాలు చెప్పి నేను తీసుకొచ్చాని, నా మోసం వలన నేను ఇతను తీసుకొచ్చాని, ఇతర మార్గంలో చనిపోవడం ఏమిటి, దేవుడు కూడా బయలుపరిచినప్పటికీ దేవా దేవా నేను అతన్ని మిస్లీడ్ చేసినటువంటి వాడిని, నేను అతను తప్పించినటువంటి వాడిని, పాపాత్ర వెళ్ళిపోతుంటే అతను వెనక రాకు లాక్కొచ్చినటువంటి వాడిని, నేను ప్రభు అతను కాదు అసలు సంపాల్సింది, నువ్వు నన్ను తప్పాలి ప్రభు. అతను నిజంగా ఆనిశ్చయం ఉన్నటువంటి వాడు అయినట్లయితే అలా మాట్లాడతాడు. అతను ఫాల్స్ ప్రాఫిట్, నిజమైనటువంటి ప్రవక్త కాదు అతను. అతనికి అసలు ఫీలింగ్ లేదు, అతనికి ఆ బాధే లేదు, బాధే లేదు. నిజమైనటువంటి వాడైతే ఏమంటాడు తెలిసినా, దేవా అతన్ని కాదు నాయన నువ్వు తీసేయవలసిందే, నన్ను తీసేయాలి ప్రభు, నేను అసలు కావలసినటువంటి వాడు, అతను నిర్దోషి ప్రభు, నేను అతను బలవంతం చేసినటువంటి వాడు. సోదరులారా, దేవుని యొక్క బీజము నీలో నిజముగా ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడు అయినట్లయితే నువ్వేమనుకుంటావో తెలిసిన, నా వలననే నిన్ను నీవు నిందించుకుంటావు, నా వలన నా ఈ పరిస్థితులు ఎలాగైపోతున్నవి, నా వలన ఈ కార్యములు ఎలాగైపోతున్నవి, నా పిల్లలు చనిపోవడానికి కారణం నా వలననే, నా ఇంటిలో ఏమి మాదిరిగా లేదు, నా పరిస్థితులు ఏమి మాదిరిగా లేవు. ఎప్పుడైనా అలాగే నీవేమైనా గ్రహించుకుంటున్నావా? ఈ మనుషుడు ఏంటో ఒక ప్రవచనం చెప్పినట్లుగా అలాగే చెప్పేశారు. సరే పాపం గంతగట్టి గాడిద మీద వెళ్ళిపోతుంటుండగా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత సింహం ఎదురుగా వచ్చేసి అలాగే నిలబడమేనా? సింహం వచ్చేసి కొట్టేసింది, యవనస్తుడి ప్రవక్తను కొట్టేసింది. ఏంటి ప్రభుత్వారా, ఏం చేశాడు పాపం అతను? ఏంటి పెద్ద పాపం ఇతను? వ్యభిచారంలో పడ్డా ఇతడేమన్నా? వ్యభిచారంలో పడ్డా? లేదా ధనాపేక్ష పరుడైపోయి లంచాలు ఏమైనా పట్టుకునే అవతలకు ఏమైనా వెళ్ళిపోయాడా? ఏమీ లేదు, దేవునికి అవిధేయుడైనాడు. మనలో ఒక్కోసారి ఏం మాట్లాడతాం తెలుసా? అంత పెద్ద పాపాలు ఏం చేయలేదండి, దేవుడు నన్ను ఇంత శిక్షించడానికి అంత పెద్ద పాపాలు ఏం చేయలేదండి. ఆ పేతరులో భోజనం చేయవద్దన్నాడు దేవుడు, పేతరులో భోజనం చేసినాడు. ఆ మార్గమును వెళ్ళవద్దన్నాడు, ఆ మార్గమును మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళినాడు. ఆ రాజుగారి ఇంట్లో గాని ఎక్కడ గాని ఏ బహుమానమును తీసుకురవద్దన్నాడు. ఆ స్థలంలోనికి దిగబోయిపోయి అవిధేయుడై ఆ స్థలంలోనికి వెళ్ళిపోయినాడు. సోదరులారా, ఒక్కొక్కసారి దేవుని యొక్క శిక్షలు ఎలాగుంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి. సింహము కాసుకున్నది. ఏం సింహము? ఇంకొక సింహం ఉన్నది. పేతురు తన భక్తి కూడా రాసిన పత్రికలో ఒక మాట రాస్తాడు, అపవాది ఎవరిని మృంగుదురా అని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. అపవాది తిరుగులాడుతున్నాడు, ఎవరిని మృంగుదురా అని తిరుగులాడుతున్నాడు. సోదరులారా, దేవుని కొరకు గొప్ప కార్యములు చేసిన తర్వాత, దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత, దేవుని కొరకు కొంత గంభీరమైన సేవ చేసిన తర్వాత సైతాను గర్జించు సింహముని ప్రక్కన కాచుకొని ఉంటాడు. అరే నా శ్రీశం, నా రాజ్యాన్ని అంతా పడగొట్టేశాడు రా వీడు, నా రాజ్యాన్ని పడగొట్టేశాడు, దయ్యాన్ని పారదోలేశాడు, వీడి పిల్లల సంగతి ఏంటో కనుక్కుంటాను నేను. ఇప్పుడు వీడి దయ్యాలని పారదోలుతున్నాడు కానీ వీడి పిల్లల సంగతి ఏంటో కనుక్కుంటాను. సైతాన్ అలాగా రెడీగా కాచుకుని ఉంటాడు సహోదరుడా. యోషియా ఈ ఎవరొస్తున్నటువంటి ఈ ప్రవక్త ఇలాంటి గొప్ప కార్యములను చేసిన తర్వాత ఓ సైతాను యొక్క ఆహుతికి అలాగా కాసుకునేలాగున్నాడు. ఎంత వెళ్ళుకోకుండా తెలుసిన దేవుని కార్యములు చేసిన తర్వాత, ఒక్కోసారి మా సువార్తికులు దయ్యములు వెళ్ళగొట్టేసిన తర్వాత, ఆ పోయినటువంటి దయ్యాలు తెనాలు వెళ్ళగొట్టినటువంటి దయ్యాలు ఆ దయ్యాలు చేసి బందర్లో మా పిల్లలను పట్టుకుంటాయి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. కారణం ఏమిటో తెలుసిన, దయ్యాలను కొట్టేశాడు, ఇంతకాలం కాపురం ఉంటుండగా మమ్మల్ని ఇక్కడి నుంచి తరివేశాడు, కాబట్టి పిల్లల సంగతి ఏంటో చూస్తాను. పిల్లలను పట్టుకోవడానికి చూస్తాయి. ఒక్కోసారి నీ ప్రాణం పట్టుకోవడానికి కూడా చూస్తాయి. గర్జించు సింహము కాచుకుని ఉన్నది. ఏం చేస్తా గర్జించు సింహము? నీవు అవిధేయుడు అయిపోయినప్పుడు గర్జించు సింహము కాచుకుని ఉంటాడు, ప్రక్కమట నీ ప్రక్కన కాచుకుని ఉంటాడు. నీ విధేయుడు అయినప్పుడు దేవుని యొక్క దూతలు నీ ప్రక్కన ఉంటాయి. కానీ ఎప్పుడైతే అవిధేయుడు అయిపోయావో ఓ సైతాను కాచుకుని ఉంటాడు సహోదరుడా. మనలో మరో కొంతమంది మీ సహోదరులారా, ఆ వృద్ధ ప్రవక్త ఇలాంటి పనిష్మెంట్ అతనికి రాలేదు. కానీ యవనస్తున్నటువంటి ఒక చిన్న ప్రవక్తను దేవుడు వెంటనే శిక్షించినాడు. ఒక్కొక్కసారి దేవుని యొక్క జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిన మనం అనుకున్నట్లుగా ఉండవు. బాగా ఎరిగినటువంటి వాడు, బాగా తెలిసినటువంటి వాడు, దేవునిలో బాగా అనుభవం పొందినటువంటి వాడు అతను చిన్న తప్పు చేస్తే సివియర్ గా జడ్జిమెంట్ ఉంటుంది. దేవుని యొక్క జడ్జిమెంట్ మనం చూస్తాం, మోషే యొక్క జీవితంలో చూస్తాం. మోషే ఏం చేశాడు? ఆ బండతో మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే కోపం వచ్చి ఆ బండను కొట్టాడు. దేవుడు తెలుసా, నీవు కానానులో ప్రవేశించనే ప్రవేశించవు, కానానులో ప్రవేశించనే ప్రవేశించవు. సోదరులారా, మీలో కొంతమంది దేవుని కొరకు చాలా జాగ్రత్తగా జీవించినటువంటి వాళ్ళు, వాళ్ళకి వచ్చినటువంటి పనిష్మెంట్లు నాకు రాలేదు, వీళ్ళకి వచ్చినటువంటి పనిష్మెంట్లు నాకు రాలేదు అని అనుకుంటున్నావేమో సహోదరుడా, దేవునికి అవిధేయుడివై బ్రతకవద్దు. సైతాను బాహుతి కావద్దు. గర్జించు సింహము నీ ప్రక్కన కాసుకుని ఉన్నది. ఎంత మెలకువగా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలి. తల్లిదండ్రులైనటువంటి వాళ్ళారా, ఊరికి భోజనం తయారు చేసి పెట్టడం కాదు నువ్వు చూసుకోవాల్సినది. గర్జించు సింహము నీ పిల్లల్ని ఎత్తుకుని పోవడానికని కాసుకుని ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి. ఒక ఆడపిల్ల చెడిపోయిందంటే, ఒక కుర్రవాడు ఇల్లు బదిలి బయలుదేరి పారిపోయాడంటే, ఎక్కడికో పారిపోయాడంటే, ఆ ఫ్యామిలీ టెస్టిమనీ అంతా కూడా పాడైపోతున్నది కదా. సైతాను కాసుకుని ఉన్నాడని ఎప్పుడైనా గ్రహించావా? ఎప్పుడైనా గ్రహించావా? ఓ కొట్టేశాడంట ఆ సింహం వచ్చి కొట్టే. ఆ సింహం ఇంకా చేసింది, ఈ మనిషిని మాత్రం చంపేసిందంటే, ఆ గాడిదని ముట్టుకోలేదు, ఎవరిని ముట్టుకోలేదు, అలాగే నిలబడిందని. ఆ సింహానికి కూడా దేవుడు అలాగా ఆజ్ఞాపించినాడు అంతే, ఆ మనుషుని చంపడానికి మట్టు మాత్రం. కానీ ఈ ఇన్సిడెంట్ చదివేటప్పుడు నాకు చాలా విచారం అవుతుంది. పాపం ఈ యవనస్తున్నటువంటి ప్రవక్త, చిన్నవాడైనటువంటి వాడు, దేవుని కొరకు ఘనమైనటువంటి కార్యములు చేసినటువంటి వాడు, రాజును ఎదిరించి ఇలాంటి కార్యములు చేసినటువంటి వాడు, ఎలాంటి దుర్మరణం వచ్చినది, ఎలాంటి దుర్మరణం వచ్చినది. సోదరులారా, దేవుడు ఒక్కొక్కసారి కొంతమంది దేవుని యొక్క బిడ్డలు ఎక్కువ తప్పులు చేసేస్తారేమోనని, తప్పులు ఎక్కువగా చేసేస్తే ఇక దేవుని యొక్క నామము చాలా దూషణ పాలైపోద్దేమోనని దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, ఆ మొదటి తప్పు చేసినప్పుడే రిమూవ్ చేసేస్తాడు దేవుడు. ఎందుకంటే తర్వాత వచ్చినటువంటి వాళ్ళకైనా, తర్వాత తన టెస్టిమనీ ఇంకా పాడవకుండా, దేవుని యొక్క నామం ఇంకా దూషణ పాలు కాకుండా, ఒక తప్పు చేసిన తర్వాతే వెంటనే తీసివేయబడ్డం నీకు చాలా మేలు, నీకు చాలా మేలు. దేవుని యొక్క నామానికి ఎంత వస్తుంది, దేవుడు తలంచుంటాడు. ఇంతవరకు నిప్పులాగా ఎదిగినటువంటి వాడు, ఇంతవరకు గంభీరమైనటువంటి పని చేసినటువంటి వాడు, ఇతన్ని ఈ మొట్టమొదటి దెబ్బలను తీసేస్తే మంచిది ఇతను. ఒకవేళ దేవుడు అలాగా తలంచినాడేమో. కానీ చాలా విచారం ఏంటంటే సోదరులారా, ఓ ఆ యవనస్తున్నటువంటి ప్రవక్తే ఎంతో జాగ్రత్తగా ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టి ఆ వృద్ధ ప్రవక్త మాట వినకుండా అలాగ వెళ్ళిపోయినట్లయితే, ఓ ఇంకా ఎంత ఘనముగా అతను వాడబడేవాడు, ఎన్ని సంవత్సరములు దేవుని చేత వాడబడేవాడు, ఎన్ని సంవత్సరములు దేవునికి మహిమకరముగా జీవించేవాడు. అవిధేయుడైపోయి అలాగ వెళ్ళిపోయాడు. నేను కొంతమంది యవనస్తులను చూస్తున్నప్పుడు, నాకు ఈ ప్యాసేజ్ చూస్తున్నప్పుడు నాకు చాలా కండ్ల వెంట కొంతమంది యవనస్తులు నాకు జ్ఞాపకం వచ్చినారు. చాలా దుఃఖపడ్డాను దేవుని సన్నిధిలో. దేవా, యవనస్తులు ఇంతవరకు నిప్పులాగా నీవు కాపాడేవు ప్రభువా, ఒక చిన్న విధేయతను బట్టి ఇతను శిక్షించవద్దు ప్రభువా, ఒక చిన్న విధేయతను బట్టి ఈ మనుషుని యొక్క మినిస్ట్రీ అంతా కూడా తీసిపారవేయవద్దు ప్రభువా. దేవా, నువ్వు స్పేర్ చేయి ప్రభువా, నువ్వు స్పేర్ చేయి ప్రభువా. చాలా విచారం అవుతుంది. వృద్ధుడైనటువంటి ప్రవక్త, ఆ యవనస్తున్నటువంటి ప్రవక్తను ఎంత మిస్లీడ్ చేసి ఎంత నాశనం చేసి వేసినాడో చెప్పలేను. ఈ వృద్ధ ప్రవక్త తర్వాత మాట్లాడతాడు, అతను అంత సమాధికి మాది అంత ఇతనే చేశాడు, సమాధి మాత్రం చేశాడు. ఏంటి, కొంతమంది పైకి మాత్రం చాలా సమాధి చేసేటప్పటికి, అంత చేసేటప్పటికి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా కనబడినట్టుగా, అతను తన హృదయంలో మాత్రము యవనస్తుల నుండి ప్రవక్తను, ఓ అతని మీద చిర స్పిరిట్ తో అసలు ప్రారంభించుంటాడు అతడు. ఓ నేనుంటుండగా ఈ యవనస్తుల నుండి ప్రవక్త వచ్చి ఇలాంటి కార్యములు చేస్తున్నాడు, ఓరవలేక అబద్ధాలు చెప్పి దేవుని మార్గంలో నుంచి తప్పించి అన్ని చేసి ఆ కురవాడిని అంత నాశనం చేసేసిన తర్వాత సమాధి చేయడానికి మాత్రం పోతున్నాడు. ఒక్కోసారి పైకి మాత్రం చాలా ప్రేమగా కనపడినట్లుగా ఉంటాం, కానీ సహోదరులారా, కొంతమంది ఆత్మీయ జీవితంలో మనం పాడు చేసేటటువంటి వారిలాగా అయిపోతాం. పెద్దలారా, తల్లిదండ్రులారా, మీలో కొంతమంది మీ పిల్లలను ఎలాగో పాడు చేస్తారో తెలుసినా, ఎలాగో పాడు చేస్తారో తెలుసినా, దేవుని యొక్క బిడ్డల మీద దేవుడు కొంతమంది ఎలా పాడు చేస్తారో తెలుసినా, కొంతమంది పిల్లలు మారు మనసు పొందరు. ఎంత కాలం ఉన్నప్పటికీ మారు మనసు పొందరు. కారణం ఏంటో తెలుసినా, మీ ఇంట్లో కాన్వర్సేషన్ ఏంటి మొదలెడుతున్నారు తెలుసిన, భార్య భర్తలు ఇద్దరు మీరు మొదలెడుతున్నారు కాన్వర్సేషన్. ఏమిటా కాన్వర్సేషన్? దేవుని యొక్క సేవకుల మీద మాట్లాడుతున్నావు, దేవుని యొక్క సేవకుల మీద ఏంటో చెడుగు మాట్లాడుతున్నావు, దేవుని యొక్క సేవకుల గురించి ఏంటో చెప్తున్నావు, ఎక్కడెక్కడో మాట్లాడుతున్నావు, నీ చిన్నపిల్లలు వింటున్నారు, చిన్నపిల్లలు వింటున్నారు, వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం పడుతున్నాయో తెలుసా? ఎలాంటి దుష్ట బీజములు విత్తుతున్నావు చెప్పలేదు, ఎంత దుష్ట బీజములు విత్తున్నావో చెప్పలేదు. నేను చూస్తున్నాను దేవుని సేవకుల మీద, దేవుని యొక్క బిడ్డల మీద పిల్లల సముఖములో చెడుగా మాట్లాడేటువంటి వారు, వాళ్ళు ఎంత డ్యామేజ్ వాళ్ళకి చేస్తున్నారు, ఎంత హార్మ్ వాళ్ళకి చేస్తున్నారు, ఎంత నాశన పాత్రులుగా వాళ్ళు చేస్తున్నారు చెప్పలేదు. ఆ పిల్లలకు ఒక రకమైనటువంటి అభిప్రాయం అలాగా పడిపోతాయంటే వారి హృదయం వల్ల వారు తర్వాత దేవుని వైపుకు తిరగటం చాలా కష్టమైపోతుంది. ఈ వృద్ధ ప్రవక్త తర్వాత మాట్లాడుతున్నాడు, ఓ అతనికి కొడుకును పిలిచి, నాయన నా సమాధి చేసేటప్పుడు నాయన మీరేం చేస్తారో తెలుసా, నా సమాధి ఆ యవనస్తుడి ప్రవక్త దగ్గరే, ఆ కోతులోనే, ఆ సమాధిలోనే నన్ను కూడా పెట్టేయండిరా, నన్ను కూడా పెట్టేయండిరా. దేని గురించి ఆలోచన చేస్తున్నాడు, అరే తను ఇలాగ అయిపోయాడే, ఇలాగ మనుషుని పాడు చేశాడే, ఒక ప్రవక్తను నాశనం చేశాడే, ఒక ప్రవక్తను నాశనం చేశాడే, ప్రవక్తను నాశనం చేశాడే. ఆ చింత లేడా మనుషుడికి, ఏం చింత తెలుసా, తన పర్యం సంగతి ఆలోచన చేస్తాడు. ఈ మధ్య నేను ఒక ఆమె గురించి ఉన్నాను, నేను చచ్చిపోయేటప్పుడు నాకు అసలు సమాధి ఏమైనా జరుగుతుందో లేదోనని, జరుగుతుందో లేదో సమాధి పెట్టుకున్నా డబ్బులు ఉంటాయో ఉండవోనని సమాధి కోసమని 300 రూపాయలు ఎంతో మూట కట్టుకుని తలకడ దీని దగ్గర అక్కడ పెట్టుకుంటారు, తలకడ దీని దగ్గర ఒకటో పెట్టుకుంటారు, ముందు ఏదో స్థలం కొనుక్కుని ఏంటో అంత రిజర్వేషన్ చేసుకుంటారు. ఈ మనుషుడు దేని గురించి ఆలోచన చేస్తున్నాడు తెలుసా, ఎందుకంటే ఆ యవనస్తుడి ప్రవక్త చెప్పినాడు, ఒక ప్రవక్త ఏం ప్రవక్తను చెప్పాడు తెలుసా, ఆ రాజు వచ్చినప్పుడు, యోషియా రాజు వచ్చినప్పుడు సమాధులన్నీ కూడా తలించి వేస్తాడు, లోపల ఉండేటువంటి శరీరాలను తీసుకుని వచ్చి బలిపీఠం మీద కాల్చి వేస్తాడు, కాల్చి వేస్తాడు. కాబట్టి అతను ఏం గురించి ఆలోచిస్తున్నాడు చేస్తున్నాడు తెలుసా, నా సమాధి కూడా తవ్వేస్తారేమో, నా చర్యలు కూడా తీసేస్తారేమో, వాటిని కూడా తీసి కాల్చేస్తారేమో, అది ఆయన గారి సమాధిలో పెట్టినట్టయితే దాన్ని మాత్రం ముట్టుకోరా బాబు, కాబట్టి ఏం చేస్తారంటే ఆయన సమాధిలో పెట్టండి, నాన్న ఆయన సమాధిలో పెట్టండి. సోదరుడా, దేని గురించి నీవు ఆలోచన చేసేది, సమాధిని గురించా నీవు ఆలోచన చేసేది, నీ బోన్స్ ప్రిజర్వేషన్ సంగతాన్ని ఆలోచన చేసేది, నీ సోల్ ప్రిజర్వేషన్ సంగతాన్ని ఆలోచన చేసేది. మనలో కొంతమంది నీ బోన్స్ సంగతి, నీ పుస్తకాల సంగతి, నీ డిగ్రీల సంగతి, నీ ఇళ్ల సంగతి, వీటి గురించి ఆలోచన చేస్తున్నావు, కానీ వాట్ అబౌట్ యువర్ సోల్? ఎటర్నల్ సో నాశనం చేసినటువంటి మనుషుడు, అయ్యో నా సంగతి ఏంటి ప్రభువా, ఇంత ప్రవర్తన నాశనం చేసినటువంటి వాడిన ప్రభువా, అయ్యో నేను నాడు దుర్మార్గుడున్న ప్రభువా, అబద్ధాలు మాట్లాడి మోసం చేసినటువంటి వాడిన ప్రభువా అనేటటువంటి చింత యాత్రలో లేదు. సోదరులారా, ఓ ఈ సమయం ముందు ఈ ముగ్గురు యొక్క జీవితం అనకాలం చూసుండేటప్పుడు మొదటి వాడు యరొబాము రాజు దేశమంతా విగ్రహారాధనతో నింపివేసి ప్రజలనంతా కూడా పాడు చేసి నాశనం చేసినటువంటి వాడు, దేవుని కార్యములను చూశాడు కానీ చివరిలో అతను పశ్చాత్తాపడే. యరొబాము యొక్క స్థితి తర్వాత ఎలాగైపోయిందంటే చాలా భయంకరమైపోయింది. ఏ ప్రవక్త అయితే అతను రాజు అవుతాడని చెప్పాడు, ఆ ప్రవక్త అయిన తర్వాత చెప్పాడు, అహి ఆ వృద్ధుడు అయిపోయినప్పుడు చెప్పాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం వేసిపోయింది అతను. అందుచేత మౌరు వేషం వేసుకుని భార్యను పంపించాడు ఆ ప్రవక్త దగ్గర. ఏం చెప్పాడు తెలుసు ఆ ప్రవక్త, ఆ మాటలు చెప్పడం చాలా కష్టం అండి, ప్రవక్త ఎలా చెప్పాడు కానీ ఆ మాటలు, ఏ ప్రవక్త రాజు అవుతాడని చెప్పాడు ఆ ప్రవక్త చెప్పాడు. యరొబాము యొక్క సంతతి పట్టణంలో చనిపోయినటువంటి వారిని కుక్కలు తినివేస్తాయి, వేలపల తెచ్చిపోయినటువంటి వారిని